ఓం ఓం ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ జ్ఞాన యజ్ఞానికి వచ్చిన భక్తులందరికీ మీకు స్వాగతం సుస్వాగతం. మార్గాలు అనేక ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. సృష్టిలో మొత్తం జీవకోటి అందరూ కూడా ఏదో ఒక మార్గంలోనే ప్రయాణం చేసి ఎవరో మోక్ష సుఖాన్ని పొందలేరు. అందరూ ఒకే మార్గంలో ప్రయాణం చేయాలనుకోవటం మన అహంభావం కూర్చుంది. క్రైస్తవ మతస్థులు అంటారు, యేసుక్రీస్తునే నమ్మండి, లేకపోతే మీకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు మోక్షాన్ని పొందటం. అది అన్నడూ జరగని పని. అది మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని మనస్తత్వాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఏ మతం ద్వారా ప్రయాణం చేసినా, ఏ మార్గం ద్వారా ప్రయాణం చేసినా అజ్ఞానాన్ని తొలగించుకోవటం, మన లోపల అజ్ఞానాన్ని తొలగించుకోవటం. మీరు మీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మతంలో ప్రయాణం చేసినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా అజ్ఞానాన్ని తొలగించుకోవటం. ఎందుకంటే అజ్ఞానంలోంచి అహంభావన వస్తుంది. వ్యక్తి భావన సెపరేట్నెస్ అజ్ఞానంలోంచి వస్తుంది. కాబట్టి మానవుడు, ప్రతి మనిషి కూడా దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలని కోరుకుంటాడు. ఏ మనిషి భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదు, ఆనందం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మార్గాలు అనేక ఉన్నాయి, అన్ని మార్గాలు మంచియే, అన్ని మార్గాలు ప్రయోజనం అహంభావ నాశనమే, అన్ని మార్గాల యొక్క ప్రయోజనం కూడా అన్ని మార్గాల ప్రయోజనం కూడా మనోనాశనం. అంటే మనోనాశనం అవ్వకుండా లోపలన అంతఃసుఖం అందదు, సాధ్యం కాదు. మనలో నేనుగా వ్యక్తమయ్యేది కూడా మన మనస్సే మనకు నేనుగా వ్యక్తమవుతుంది. ఒకే ఒక వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, మీ గురువులు ఎవరైనా, మీ సాంప్రదాయం ఏదైనా, మార్గాలు వేరైనా, మతాలు వేరైనా, ఒకే ఒక వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ నేను లేదు, ఎక్కడ నేను ఉందో అక్కడ జ్ఞానం లేదు. మీ ఇష్టం వచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయండి. ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ నేను లేదు, ఉండటానికి అవకాశం లేదు. ఎక్కడైతే నేను ఉందో అక్కడ జ్ఞానం లేదు. సగం జ్ఞానం సగం అజ్ఞానం ఉండదు, సగం జ్ఞానం సగం అజ్ఞానం అలా ఎక్కడ ఉండదు. జ్ఞానం ఉన్న చోట నేను ఉండదు, నేనున్న చోట జ్ఞానం ఉండదు. అయితే ముందు భక్తులు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, జీవితం మధ్య మార్గంలో ఉండాలి. నీకు పాండిత్యం ఉండొచ్చు, లేకపోతే ధనం ఉండొచ్చు, బాహ్యంగా పరిస్థితి మీకు అనుకూలంగా ఉండొచ్చు, మిడిల్ పాత్ విడిచిపెట్టకూడదు. జీవిత విధానంలో మిడిల్ పాత్ మధ్య మార్గం విడిచిపెట్టకూడదు. మాటలకాడ జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మాటలతో ఎక్కువ అర్థం వచ్చేటట్టు చెప్పటం మంచిది. ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి ఎక్కువ శబ్దాలు ఎక్కువ మాటలు వాడితే రమణ మహర్షి గారు చెప్పారు అది లగ్జరీ అని. ఒక 10 మాటల్లో చెప్పిన విషయాన్ని ఒక 100 మాటలు వాడుతున్నామంటే నువ్వు లగ్జరీకి అలవాటు పడ్డావని అర్థం. తర్వాత మనకి ఆహార విహారంలో బహు జాగ్రత్తగా ఉండాలి. సాధనలో చాలా ముఖ్యం, ఫౌండేషన్ అది. ఆహార విహారాల్లో మనం జాగ్రత్తగా లేకపోతే శరీరానికి అనారోగ్యం వస్తుంది, మనస్సుకు అశాంతి వస్తుంది. ఈ రెండు వస్తాయి. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, విహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ బిహేవియర్ ప్యాటర్న్, వీటిలో కనుక మనం జాగ్రత్తగా లేకపోతే మనకి శరీరానికి అనారోగ్యం, మనస్సుకు అశాంతి, ఈ రెండు వస్తాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా. బేసిక్గా దీనికి యోగ బలం అవసరం. అన్ని మార్గాలు చాలా ఉన్నాయి, జ్ఞాన మార్గం ఎక్కువ నిదానంగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. కొంతమందికి అది ఇష్టంగా ఉండవచ్చు, కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. మొత్తమే మీరు మార్గాన్ని ఎన్నుకోవటంలో అన్ని మార్గాలని సమన్వయం చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేయొచ్చు. కానీ తొలగించుకోవాల్సింది మిథ్యానయనంలోంచి, ఈ దొంగనయనంలోంచి విడుదల పొందటం. 1 మనోజయం, 2 ఇంద్రియ జయం, 3 ప్రాణజయం. వీటిని జాగ్రత్తగా ప్రాణశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. మనో నిగ్రహం అవసరం. ఇంటెలిజెన్స్ చాలా ప్రమాదం తీసుకొస్తుంది. మన మనస్సును మనం నియమించుకోకుండా, మన ప్రాణశక్తిని మనం స్వాధీనం చేసుకోకుండా అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి కలగకపోతే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మసుఖం లేదు, ఆత్మశాంతి లేదు. మరణానంతర జీవితంలో కాదు, మనం పొందవలసిందేదో దేహం ఉండగానే, దేహం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే మనం పొందవలసిందేదో పొందాలి. ఆత్మ లాభం పొందే వరకు, బ్రహ్మభావన పొందే వరకు, బ్రాహ్మస్థితి పొందే వరకు ప్రతి మనిషిని ఏదో ఒక విరితి, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక వాసన, ఏదో బలహీనత వెంటాడుతూనే ఉంటుంది ఆ పూర్ణస్థితిని పొందే వరకు. భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడు, పురాణ పురుషుడు నారాయణుడు. వాడిని మనం స్మరించాలి, వాడు చెప్పినట్టు జీవించాలి, వాడిని ధ్యానించాలి, వాడిని ప్రేమించాలి, వాడిని సేవించాలి. చాలామంది భక్తి గురించి దాని వాల్యూ తెలియక శరీరానికి అన్నం కావాలని తెలుస్తుంది, కట్టుకోవడానికి బట్ట, ధరించడానికి బట్ట కావాలని తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు ఈ భక్తి ఎందుకని. అసలు శ్రవణం చెయ్యాలి, మీరు సబ్జెక్టు శ్రవణం చేయబోతే సరే, శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. అంటే మననం అంటే మీకున్న శ్రవణం చేసిన తర్వాత మీకు వచ్చే సందేహాలను క్లియర్ చేసుకోవటం మననం అంటారు. శ్రవణే లేనప్పుడు మననం జరగదు. మననే లేనప్పుడు మీరు విన్నటువంటి, మీరు అర్థం చేసుకున్న దాని మీద ధ్యానం చెయ్యాలి, పరమేశ్వరుని ధ్యానం చెయ్యాలి. మొత్తం అన్ని రూపాలు పరమేశ్వరుడే. ఈ ఒక్క రూపమే పరమేశ్వరుడు అని చెప్పటానికి వీల్లేదు, అన్ని రూపాలు పరమేశ్వరుడు. మీకు ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. ఏ అవతారం, ఏ రూపం నచ్చితే, ఏ నామం నచ్చితే ఆ రూపాన్ని ధ్యానం చేయాలి, ఆ నామాన్ని స్మరించాలి. అలా స్మరించగా స్మరించగా ధ్యానించగా ధ్యానించగా మనస్సు యొక్క చాపల్యం తగ్గుతుంది. భక్తి లేకుండా, ప్రేమ లేకుండా, జిజ్ఞాస లేకుండా, ముముక్షత్వం లేకుండా అహంభావం నశించదు, నశించే అవకాశం లేదు. మీరు అన్నం ఎందుకు తింటున్నాం? మనం ఆకలి తగ్గించుకోవడానికి తింటున్నాం. మందు ఎందుకు తింటున్నాం? రోగం తగ్గించుకోవడానికి తింటున్నాం. మీకు అహంభావం నశించాలంటే భక్తి లేకుండా నశించదు, నశించే అవకాశం లేదు. అలా దాని పర్పస్, భక్తి యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి మనం. ఏ భగవంతుడు మనకేదో కోరికలు నెరవేరుస్తాడు అని అనుకోవచ్చు, నెరవేర్చవచ్చు, అది కానీ పరమస్థితి కాదు, అది చివరి స్థితి కాదు. మీరు ఏదైనా కోరికలుంటే భగవంతుని స్మరించవచ్చు, అవి నెరవేరవచ్చు, ఇవన్నీ సెకండరీ విషయాలు. చాలామంది మేము అశాంతిగా ఉన్నామని చెప్తారు, అశాంతిగా, అశాంతి వస్తుందని చెప్తారు. ఈ మధ్యన ఎవరు ఒక 100 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టారు, అది చూడటానికి వెళ్ళాను. అన్నీ బాగానే ఉన్నాయండి, ఇండస్ట్రీ చాలా బాగుంది అంటున్నారు, నన్ను పొగుడుతున్నారు, ఇండస్ట్రీని పొగుడుతున్నారు, నాకన్నా అశాంతి పోవటం లేదు. ఈ ఇండస్ట్రీ చాలా గొప్పగా ఉందని చెప్తున్నారు, నన్ను కూడా స్తోత్రం చేస్తున్నారు, ఇంత పెద్ద ఇండస్ట్రీ మీరు పెట్టారని. పైకి ఊరేగింపులు బాగా ఉన్నాయి, సన్మానాలు బాగున్నాయి, పొగడతలు బాగున్నాయి, నేను అశాంతిలో కాలిపోతున్నారని చెప్పారు. ఇంకేదంటే మనమందరం జన్మల నుంచి, అనేక జన్మల నుంచి మనం చేసేది ఏంటంటే శాంతి కోసం, ఆనందం కోసం, సుఖం కోసం బజార్లో వెతుకుతున్నాం. ఇది ఒక అలవాటు పడ్డా ఉంటుంది. బజార్లో మీకు 1000 కోట్లు ఉంటే మీరు శాంతిని కొనుక్కోలేరు. వస్తువులు కొనుక్కోవచ్చు, భోగాలు కొనుక్కోవచ్చు, 1000 కోట్లు ధనాన్ని బట్టి, మీకున్న పాండిత్యాన్ని బట్టి శాంతిని కానీ జ్ఞానాన్ని కొన్ని బజార్లో దొరికే వస్తువు కాదు. ఎవరైనా రమణ మహర్షి గారిని అంటూ ఉండరు మీరు చాలా పైకి వెళ్ళారని, మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు, నేను ఎప్పుడు పైకి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళానని చెప్పుకోడు. శాంతి పైన లేదు, లోపల ఉంది. భగవంతుడు చెప్పాడు, నీ అంతర్హృదయాల్లో అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు. నీ అంతర్హృదయాల్లో అంతర్యం ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను, ఆ దేహం, ఆ దేహముల యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆ దేహాన్ని నడిపిస్తున్నానని చెప్పాడు. అంటే ముద్దబ్బాయిలాగా లేడు, ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ముందు యొక్క దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి, ఆ జీవుడి యొక్క దేహం యొక్క ప్రారంభాన్ని గురించి ఆ దేహాన్ని ఆడిస్తున్నాడు. అదే జరగవలసింది, జరిగే తీరుని అని చెప్పటం. అది భగవంతుడికి ప్రతీదీ సాధ్యమే, భగవంతుడికి ప్రతీదీ సాధ్యమే. మన మన బిహేవియర్ కనుక, మన ఇన్నర్ లైఫ్, మన ఇన్నర్ లైఫ్ని చూసి, లైఫ్లో భగవంతుడు చూసేది బాహ్య జీవితం కంటే ఇన్నర్ లైఫ్ ఎక్కువ చూస్తాడు, అంతర్గతమైన జీవితం ఎక్కువ చూస్తాడు. ఇన్నర్ లైఫ్ లేకుండా, లోపల సౌందర్యం లేకుండా, అందమేరు సౌందర్యం వేరు. అందమనేది చర్మానికి సంబంధించింది, సౌందర్యం అనేది హృదయానికి సంబంధించింది. హృదయగతమైన సౌందర్యం లేకుండా భగవంతుడు ఎవరిని అనుగ్రహించడం, ఉన్నాడు లోపలే ఉన్నాడు వాడిని అనుగ్రహించడం. కానీ మీకు యమనియమాలు ఉండొచ్చు, ఎన్నో సాధనలు చేయొచ్చు, మీరు ఎన్నో మంచి పనులు చేయొచ్చు, మీకు తెలివితేటి వివేకం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ భగవంతుడు ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికే తెలియబడతాడు, కానీ అందరికీ తెలియబడడు. వాడు ఎన్నుకున్న వాడికి తెలియబడతాడు, వాడికి తెలియబడాలనుకున్న వాడు ఎవరికైతే తెలియబడాలనుకున్నాడో వాడికే తెలియబడతాడు, కానీ మనం డిమాండ్ చేసి తెచ్చుకునేది కాదు. లేదా మన సాధన చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తర్వాత మనం విభజన చేసుకుంటాం, ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని విభజన చేసుకుంటాం. అలా విభజన అక్కర్లేదు. దట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ దట్, అదే ఇది ఇదే అది, రెండు వేరు కాదు. ఈ భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం వేరు కాదు, వేరని మీకు అనిపిస్తాను. భౌతిక జీవితంలో మీరు జీవించే విధానం అంతా కూడా ఆత్మజ్ఞాన సముపార్జనకి పనికొస్తుందనే సంగతి మీకు ఆ ఎరుకులోకి మీకు అది రావాలి. ఏదో తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, ఆ పూజ గదిలోనే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, బయట ఎలా ఉన్నా పర్లేదు. నీ జీవుడికి, నీ అహంకారానికి లోపల బయట, భగవంతుడికి లోపల బయట లేదు. అంటే సాధనానికి కేవలము పూజ గదికే పరిమితం అయితే కుదరదు. బాహ్యంగా మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే మాట, తర్వాత మన చేతులతో చేత, మన అంతఃకరణ ఎలా ఉంది, అంతఃకరణ ఎలా ఉంది, ఏ ప్రేరణ వల్ల మాట్లాడుతున్నాం, ఏ ప్రేరణ వల్ల పని చేస్తున్నాం, ఇదంతా అంతర్యామగా ఉండదు. చూస్తాడు వాడే సర్వసాక్షి, సర్వజ్ఞుడు అని వాడు, వాడే సాక్షి. వాడు వాడు కళ్ళు మనం మూయలేము. ఒకవేళ కళ్ళు మూసినా వాడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. వాడు ఈశ్వరుడు, వాడికి ఇంద్రియాలతోటి పని లేదు. నీకు ఇంద్రియాలు కావాలి, భగవంతుడికి ఇంద్రియాలతోటి పని లేదు. అయితే మనం ఎక్కువ మనసులో చాపల్యం ఉందంటే, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడతాంటే, ప్రతి చిన్న విషయానికి రియాక్షన్ అవుతున్నావు అనుకోండి, కొంతమందికి టాలరెన్స్ ఉండదు, కొంతమందికి సహనం ఉండదు, సత్తాగుణం ఉండదు. మన మనస్సుకి ఎక్కువ చాపల్యం ఉన్నా, ఎక్కువ కర్మఫలం మీద కాంక్ష ఉన్నా, మనం రజోగుణంలోనే తమగుణంలో ఉన్నాం కానీ సత్వగుణంలో లేవని అర్థం. మనం కూర వండుతున్నాం అనుకోండి, ఏదైనా కూర వండేటప్పుడు ఆ కూర ఎలా ఉండాలో నేర్చుకోకుండా, ఆ కూరలో సరిగ్గా మనం ఇవ్వలసిన అవన్నీ తాలింపు సరిగ్గా సరిగ్గా వేస్తామో ఏదో చూసుకోకుండా, కూర బాగుండాలంటే బాగుండదు కూర. అన్నం వండేటప్పుడు కనుక జాగ్రత్తగా లేకుండా అన్నం చాలా గొప్పగా ఉండాలంటే, మీరు వండేటప్పుడు కేర్ తీసుకోకపోతే లేకపోతే బిరుసుగానే ఉంటుంది, శుభ్రంగా శివుడి పోతుంది, శివుడి పోతుంది. అయితే మీల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే భగవద్ అనుభవం పొందటానికి మనం వెళ్ళే మార్గం కూడా కూర వండేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కూర బాగుండాలి, కూర బాగుండాలి. మీరు వండేటప్పుడు జాగ్రత్తగా ఉంటే కూర ఎలా ఉండాలో మీరు అనుకోకర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే మనం చేసిన సాధన సక్రమంగా ఉంటే మీకు నిర్వాణ సుఖాన్ని అందుతారు, మోక్ష సుఖాన్ని, ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్తు సుఖం, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్. ఏ సుఖాన్ని తెలుసుకున్నాక దానికి సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కాదని తెలుస్తుందో, అటువంటి సుఖానికి మీరు ఇప్పుడే ఇక్కడే పొందుతారు. ఆ సుఖం ఒక జీవన్ముక్తుడికి సాధ్యం. ఆ పరమాత్మ తాలూకు సుఖం, ఆ వైభవం ఒక జీవన్ముక్తుడికే సాధ్యం. అంటే మనం సాధన, ఆ సాధనలో కనుక మనం పెర్ఫెక్షన్ సంపాదిస్తామంటే, అంటే మీన్స్లో జాగ్రత్తగా కనుక ఉంటే గమ్యం గురించి ఆలోచించక్కర్లేదు. గమ్యం దగ్గరికి మనమే దక్కర్లేదు, గమ్యం మనమే వరిస్తుంది. మనమేం చేస్తామంటే మీన్స్లో జాగ్రత్తగా ఉండలేదు. గమ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాం, పని బాగా చెయ్యం, ఫలితం గురించి ఆలోచిస్తాం, సాధన సక్రమంగా ఉండదు, నిర్వాణ సుఖం పొందాలనుకుంటాం, మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నాం, మీన్స్ని విడిచిపెట్టేస్తున్నాం, గోల్ గురించి, డెస్టినేషన్ గురించి ఆలోచించి ఫెయిల్ అవుతున్నాం. సాధన చేసేటప్పుడు చాలా చోట్ల ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అవ్వచ్చు కూడా, అవకాశం ఉంది. కానీ ఇంగ్లీష్లో సామెత, ప్రతి ఫెయిల్యూర్ కూడా మీ సక్సెస్ ఒక స్టెప్పింగ్ స్టోన్. ఆంగ్ల భాషలో ఒక సామెత ఉంది, ప్రతి ఫెయిల్యూర్ కూడా నువ్వు ఫెయిల్ అయిపోయాం అనుకుంటాం. ఇంకోటి, మనం పరీక్ష అవడానికి ఎలా సిద్ధంగా ఉంటామో ఫెయిల్ అవడానికి కూడా సిద్ధంగా ఉండాలి జీవితంలో, అది మర్చిపోకండి. మీరు అందులో మనం పరీక్ష అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి రైటే, అలా అనుకోవట్లేదు, తప్పలేదు. అవసరం అయితే ఫెయిల్ అవ్వటానికి కూడా జీవితంలో సుఖంగా ఉండాలి. వాడిని శాంతి వరించదు. అయితే మీ ఫెయిల్యూర్ ఊరికే వేస్ట్ అవ్వదు, అది మీ సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడుతుంది ఫెయిల్యూర్ కూడా. అందరూ ఫెయిల్ అవటానికి మనం ఎవరిలో సిద్ధంగా లేము, అవసరమైతే ఫెయిల్ అవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ ఫెయిల్ అవటం కూడా మన సాధనలో ఒక భాగమే. అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అరే ఆస్తిక్య బుద్ధి బలంగా ఉండాలి. సరే, అనుకరణ పనికి రాదు. మనం చనిపోయినప్పుడు ఎవరు 100 మంది మనకు జత రారు, 100 మంది జతలు ఒంటరిగానే ప్రయాణం చేయాలి మనం, అది జ్ఞాపకం పెట్టుకోండి. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఎవరు మన దగ్గర ఉన్న కరెన్సీ కానీ, ఏది మనకు జత రాదు. మన బిహేవియర్ ఒక్కటే మనకు కూడా వస్తుంది, మన ప్రవర్తన ఒకటే మనకు కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం ఒంటరిగా ప్రయాణం చేయాలి, అందుకే ప్రతిరోజు కూడా గంట సేపు మనం ఏకాంత జీవితంలో ఉండటానికి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏకాంత జీవితం మనం అలవాటు చేసుకోకపోతే మరణానంతర జీవితంలో ఏకాంతం ఎలాగ తప్పదు. ఏకాంత జీవితం ప్రతి మనిషి దాన్ని ఎంతో కొంత అలవాటు చేసుకోవాలి. ఏకాంత జీవితం కొంతమంది ఎప్పుడు బజార్లో పడిపోదామని చూస్తూ ఉంటారు, అలా కాదు. సాలిటరీ లైఫ్, కొంత ఏకాంత జీవితం ఉన్నప్పుడు మన మనస్సు ఎలా ఉంది, మన బలహీనతలు ఏంటి, మన ప్లస్ పాయింట్స్ ఏంటి, మన మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుస్తూ ఉంటాయి ఏకాంత జీవితంలో. కింద కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి ఎవరో కింద కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుని చంటి పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మీటింగ్లో చివరి భాగంలో కూర్చోవాలి. ఎవరైనా చంటి పిల్లల్ని తీసుకొస్తారనుకోండి మీటింగ్లో వెనక భాగం కూర్చోవాలి. స్వామి చిన్మయానంద చెప్పేవాడు ఒక 5 సంవత్సరాల పిల్లల్ని మై పబ్లిక్ మీటింగ్లు తీసుకురావద్దు. అంటే వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సేవనం చేసే శక్తి ఉండదు. మనం అతిగా నిద్రపోకూడదు, ఆ టాక్లో జాగ్రత్తగా ఉండాలి, టాక్లో సాత్వికంగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట సాత్వికంగా ఉండాలి, నువ్వు చెప్పే టీచింగ్ కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ 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 యొక్క అహంభావం హర్ట్ చేసేలా ఉండకూడదు. వాళ్ళ మనస్సును మన ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మనస్సును గాయపరిచేలా ఉండకూడదు. వాళ్ళకి వివేకవంతో వాళ్ళకి వివేకం కలిగేలాగా వాళ్ళకి వాళ్ళకి ఇంటెలిజెంట్ బిహేవియర్ పెరిగేలాగా మనం మాట్లాడాలి. కానీ వే ఆఫ్ టాకింగ్ అంటే వాళ్ళ మనస్సును హర్ట్ చేసేలాగా మాట్లాడకూడదు. మాట్లాడే విధానం కూడా మనం తెలుసుకోవాలి. మనకు రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంటుందో స్పోకెన్ ఎక్స్ప్రెషన్ కూడా అంత బాగుండాలి. నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండు. తర్వాత మనం ఏం చేస్తామంటే లోక విషయాల్లో కూడా కొంతమంది మన సాధన ఏదో చేసుకుంటూ మనం ఎంతవరకు చేయాలో అంతవరకు డ్యూటీ చేసుకోవాలి. కానీ లోక విషయాలతో అతిగా ఉండకూడదు. లోక విషయాలతో అతిగా ఉంటే మన స్వరూపానికి మనం దూరం అవుతూ ఉంటాం, మనకు తెలియకుండా. అలాగే మన ఎగ్జిస్టెన్స్కి ఇంకొకటి మీద ఆధారపడకూడదు. అలాగనే మనం లోకంతో అతిగా ఉండకూడదు. లోకంతో అతిగా ఉండటం వల్ల, టూ మచ్గా ఉండటం వల్ల లోపల స్వరూపానికి లోపల చైతన్యానికి ఆరోజు కాలేదు, దూరం అవుతూ ఉంటాం. అది గీతలో చెప్తాడు, నీ దేహయాత్రకి సరిపడి నువ్వు పని చేసుకుంటూ నీ ఎగ్జిస్టెన్స్కి ఇతరుల మీద ఆధారపడకుండా నీ అవసరాలకు సరిపడి నువ్వు చూసుకుంటూ ధనం ఉందని అవసరాలు పెంచుకోకుండా. ఏవి చెడ్డవి కాదు, పాండిత్యం ఒకటి, ధనం ఒకటి, ఇవన్నీ చెడ్డవి కాదు, మంచియే. నీ ఆధ్యాత్మిక పురోగతికి వీటిని ఉపయోగించుకుంటాడు. అన్నీ మంచియే. భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్స్ అన్నీ మంచివి, అవకాశాలన్నీ మంచియే. ఎప్పుడు భగవద్గం పొందటానికి ఇవన్నీ నువ్వు ఉపయోగించుకుంటాడు. ఆంగ్ల భాషలకు సామెత ఉంది, అహంకారం ఉన్నవాడిని ఎవడు పాడు చేయక్కర్లేదు, వాడు అంతటి వాడే పాడైపోతాడు. ఒక మనిషికి అహంకారం ఉందనుకోండి, వాడి దగ్గరికి నువ్వు పాడవు అని వాడక్కర్లేదు, వాడంతటి వాడే పతనం అయిపోతాడు. అలా గర్వం ఉన్నవాడు కూడా వాడంతటి వాడే పతనం అయిపోతాడు. కానీ నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి వాడిని పాడు చేయడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. అంచేది మనం పైకి నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, లోపల తూకం పెంచుకుంటూ రావాలి. పైకి మామూలుగా నార్మల్గానే ఉండాలి, లోపల తూకం పెంచుకుంటూ రావాలి. మనం మితంగా నువ్వు అతిగా ఏ విషయంలోనే అతిగా ప్రవర్తించు. నిద్ర విషయంలో కానీ, భోజనం విషయంలో కానీ, భోజనం కూడా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటూ ఉంటాం మనం. మరి సర్వసాధారణంగా మన అందరం కూడా అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. ఫుడ్ కూడా అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. తర్వాత మాటలు కూడా అవసరం లేకుండా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అదంతా నీ ప్రాణశక్తి దానివల్ల వృధా అవుతుంది. నువ్వు యోగాభ్యాసం నీకు చేసినా సాగదు, నువ్వు యోగి అవ్వలేవు. దానివల్ల యోగి అవ్వలేవు. ఏది నువ్వు అతిగా మాట్లాడుతా అంటే, అతిగా నిద్రపోతా అంటే, అంచేది నువ్వు తగు మాత్రంగా యుక్తంగా కనుక లేకపోతే నువ్వు యోగం చేసినా సక్సెస్ అవ్వలేవు. ఇది ఫౌండేషన్. అతిగా మాటల పనికిరావు, అతిగా నిద్ర పనికిరాదు, లోకంతో అతిగా వ్యవహరించకూడదు. తర్వాత ఆహారం విషయంలో అన్ని నియమాలు, ఆధ్యాత్మిక పురోగతికి చాలా నియమాలు ఉన్నాయి. అన్ని నియమాల్లోకి ముఖ్యమైన నియమం ఆహార నియమం. మనకి ప్రతి మనకి ఆకలి బాధ లేకపోయినా అజీర్తి బాధ ఉంది. లోకంలో జరిగే సేవలు కూడా చాలా మటుకు నాసిరకం సేవలు. లోకంలో మేము సేవ చేస్తున్నాం, లోకంలో ఏ సేవలు జరుగుతున్నాయి కదా, మేము సోషల్ వర్క్ చేస్తున్నాం, ఇవన్నీ నాసిరకం సేవలు. అందరూ గంగానది పక్కనే నుయ్యి తగ్గుతామని చెప్పేవాళ్ళు, కానీ ఎక్కడ నీళ్ళు అవసరం అక్కడ నుయ్యి తగ్గేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. గంగానది పక్కన నుయ్యి ఎందుకు తవ్వటం, గంగానది పక్కన నుయ్యి తవ్వటం ఎందుకు? ఎక్కడైతే నీళ్ళు అవసరమో అక్కడ నువ్వు నీళ్లు ఒక నుయ్యి తవ్వు, ఈశ్వరుని దయకి పాత్రుడు అవుతావు. గంగానది పక్కన నుయ్యి తవ్వి నేను పిల్లలకి సేవ చేశానంటావేంటి? కొంతమంది పెద్ద గిన్నెలు ఇవన్నీ తగ్గించి వాళ్ళు ఏదైనా పెట్టాలంటే ఎక్కువ పూరి పీపుల్ గాంధీ ఇలా చూస్తూ ఉంటారు. ఈ దుప్పట్లు కూడా ఎక్కడైతే పూరు ఉన్నారో వాళ్ళకి పంచి పెడతా ఉంటాడు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే పూరికి కాకుండా ఏదో ఈ పెద్ద పెద్ద డిన్నర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది అది కాకుండా వాళ్ళు ఎక్కడైతే అవసరము అక్కడికి వాళ్ళు అవసరం అక్కడ ఎక్కడ ఎక్కడ ఏది అవసరము అక్కడే సైలెంట్గా పంపిస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళకేం టామ్టామ్ అక్కర్లేదు. ట్రూత్ నీడ్స్ నో టామ్టామ్, రియాలిటీ నీడ్స్ నో టామ్టామ్. అటువంటి వాళ్ళు భాషంగా నీకు లోకానికి సంబంధించినటువంటి గొప్పలు అవి లేకపోయినా ఊరేగింపులు లేకపోయినా నువ్వు ఈశ్వరుని దయకి పోత్రుడు అవుతావు, ఈశ్వరానుగ్రహానికి పోత్రుడు అవుతావు. నేను ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడు వాడు ఈశ్వరుడు. ధనవంతులు ధనవంతులు డిన్నర్లు చేసుకుంటారు. అంటే మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి అయితే భోజనాలు పెట్టకూడదని కదా నేను చెప్పేది. జనరల్గా గవర్నమెంట్ సహాయం ఇప్పుడు గవర్నమెంట్ మీద ఏదో పూర్ పీపుల్కి ఏదో చేస్తూనే ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది నేను చూస్తున్నాను రూపాయికి, వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టామని పేపర్లో రాస్తే కావడాకంటే కూడా పూరి మెనక అందదు. ఇవన్నీ యజ్ఞాలు చెప్పాడు. భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం ఏమి లేదు. లోకంలో లేని విషయం భగవద్గీతలో ఉంది, కానీ భగవద్గీతలో లేని విషయం సృష్టిలో ఎక్కడ ఏమి లేదు. భగవద్గీతలో భగవంతుడు అంటాడు, ఇతరులు నిన్ను హింస పెట్టిన దానికంటే ఇతరు నువ్వు నీ అంతటి నువ్వు ఎక్కువ హింస పెట్టుకుంటున్నావు. ఇతరులు నీకు అశాంతి తీసుకొచ్చిన దానికంటే నీ అంతటి నువ్వే అశాంతి తెచ్చుకుంటున్నావు. కానీ నువ్వు అనుకుంటున్నావు ఇతరులు నీ హింస పెడుతున్నారని, ఇతరులు నీకు అశాంతి తీసుకొస్తున్నారని. నువ్వు లోపలటువంటి బ్రహ్మ పదార్థాన్ని నువ్వు శరీరంగా చూసినంతకాలం, జీవుడిగా చూసినంతకాలం, లోకంగా చూసినంతకాలం నీకు అశాంతి నిన్ను వెంటాడుతున్నట్టుంది. జన్మ జన్మకి ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. దాన్ని ఒక జీవుడిగానో ఒక దేహంగానో చూస్తున్నంతకాలం, లోకంగానో చూస్తున్నంతకాలం నేను నేను అశాంతి వెంటాడుతూనే ఉంటుంది, దుఃఖం వెంటాడుతుంది. ఎవడు మహాత్ముడు, ఎవడు మహర్షి, ఎవడు అవతార పురుషుడు, ఎవడైతే తిరిగి పునర్జన్మ లేకుండా చేసుకుంటాడు వాడే మహాత్ముడు, వాడే మహర్షుడు. ఊరేగింపులకు సంబంధించిన విషయం కాదు. నువ్వు నువ్వు ఎప్పుడు మహాత్ముడు అవుతావు? నీకు పునర్జన్మ లేకుండా చేసుకునే సత్త నీకు ఉన్నప్పుడే మహాత్ముడు నువ్వు. నీకు పునర్జన్మ లేకుండా ఈ చక్రంలోంచి బయట గల ఈ జనమాడ చక్రంలోంచి విడుదల పొందే శక్తి ఉన్నప్పుడే నువ్వు మహర్షివు. రామకృష్ణ పరమహంస అంటాడు, భగవంతుడు దర్శనం ఇచ్చాడనుకోండి మీకు, మీరు మోక్షాన్ని కోరుకుంటారా లేకపోతే జ్ఞానాన్ని కోరుకుంటారా, అక్కడ అక్కడేమో గోడ కట్టాలి నుయ్యి తవ్వాలని కోరుకుంటారా అని అడిగాడు ఆయన. రామకృష్ణ పరమహంస అన్నాడు, భగవంతుడు మీకు దర్శనం ఇస్తాడనుకోండి, మీరు మోక్షాన్ని కోరుకుంటారా లేకపోతే ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటారా, అక్కడ నుయ్యి తవ్వాలి ఇక్కడ గోడ కట్టాలని కోరుకుంటారు లేకపోతే నాకు చీపురు కట్టు కావాలని అడుగుతారా. అంటే మనకి ఏది అవసరమో కూడా, ఏది ఏది మనకు మంచో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే జ్ఞాన మార్గంలో అభివృద్ధి పొందాలంటే బుద్ధిని దగ్గర పెట్టుకోవాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది మనకు ఉపయోగపడుతుంది కాదు, కానీ బుద్ధిని దగ్గర పెట్టుకోవాలి. అంటే అన్నిటికంటే బుద్ధికి సోమరతనం ఎక్కువ ఉంటుంది. ఆ బుద్ధిని దగ్గర పెట్టుకుని క్లోజ్గా కనుక ఆలోచిస్తుంటే హృదయంలో ఉన్న వస్తువు మనకు స్ఫురిస్తుంది. భగవాన్ అన్నారు, వస్తువు హృదయంలోని వస్తువుని స్ఫురించినా లాభం లేదు, నీకు వాసన యొక్క వేగం ఎక్కువ. ఒకవేళ హృదయంలో ఉన్న వస్తువు నీకు స్ఫురించినా వాసన యొక్క వేగం ఎక్కువగా ఉంటే నువ్వు అది స్ఫురించినది నిలబడదు. మనస్సును హృదయంలో పెట్టి ధ్యానం చేస్తుంటే, మనస్సును హృదయంలో నిలబెట్టి అది మీరు చేయలేకపోతే ఒక రూపాన్ని తీసుకొచ్చాం, ఒక నామాన తీసుకొచ్చాం. మనస్సును హృదయంలో కనుక నిలబెట్టి అక్కడ ధ్యానం చేస్తుంటే ఎక్కువసేపు హృదయంలో మీ మనస్సును నిలబెట్టి ఉంచగలిగితే దానికి పుట్టి సప్రై కట్ అయ్యి దానికి నెమ్మదిగా హృదయంలో ఉండి అది హృదయంలో ఉండి ఎక్కువసేపు మీరు డ్యూరేషన్ ఎక్కువ కాలం ఉంచటం వల్ల మీరు ట్రై చేసేటప్పుడు ఏంటంటే ఏదో ఒక వాసన, ఏదో ఒక కోరిక దాన్ని తీసుకొచ్చి భగవాన్ ఉన్నాడు. ఓ పక్కనేమో వాంఛలు పెంచుకుంటూ ఉంటారు, ఓ పక్కనేమో కోరికలు పెంచుకుంటూ ఉంటారు, ఓ పక్కన కీర్తికాంక్షి పెంచుకుంటూ ఉంటారు. అక్కర్లేని అన్నీ పెంచుకోవటం, మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదని ఏడుస్తూ కూర్చోవటం, అవసరం లేని అన్నీ పెంచుకోవటం, అక్కర్లేని రోడ్డు మీద దుమ్మంతా మొఖానికి రాసుకోవటం, అవసరం లేని విషయాల్లో కలగ చేసుకోవటం, యూస్లెస్ స్టాక్, కోరికలు పెంచుకోవటం, వాంఛలు పెంచుకోవటం, రోగాలు పెంచుకోవటం, గొప్పలు పెంచుకుని తిప్పలు తెచ్చుకోవటం, ఇవన్నీ చేస్తూ ఇవన్నీ మీరే కల్పించుకుని మీరే చేస్తే మళ్ళీ మీ నాడు చూడటం మాకు శాంతి లేదు. ఏమిటి అల్లరేంటి, గోల ఏంటి, ఏమిటి గోల? నీకు కోటి జన్మలిచ్చిన కృష్ణుడు అంటాడు గీతలో, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అది నీకు ఎరుకులోకి రావాలంటే బుద్ధి దగ్గర పెట్టుకో, నీ బుద్ధితోటి నీ మనస్సును కంట్రోల్ చేసుకో, నీ మనస్సును నీ మనస్సు యొక్క చేపలను తగ్గించుకొని బుద్ధితోటి బుద్ధి యొక్క సూక్ష్మత పెంచుకో, సటిల్ ఇంటలెక్ట్, సూక్ష్మ బుద్ధిని పెంచుకో. ఒకవేళ నీకు బుద్ధి యొక్క సూక్ష్మత నువ్వు పెంచుకునే శక్తి నీకు లేకపోతే, నా మాట కనుక నేను చెప్పిన మాట నువ్వు ప్రమాణంగా తీసుకుంటే, నా రూపాన్ని స్మరిస్తూ ఉంటే, నా రూపాన్ని ధ్యానం చేసి నా నామాన్ని స్మరిస్తూ ఉంటే, యజ్ఞభావంతో నువ్వు పని చేస్తుంటే, నీ మనస్సుని, నీ అహంభావాన్ని, నీ పొగరబోతాన్ని నువ్వు పక్కన పెట్టి నా మాటను వేదంగా తీసుకుని ఆచరిస్తే భగవద్ అనుభవం పొందటానికి నీ పాడి బుద్ధిని పక్కన పెట్టి నీకు సద్బుద్ధిని నీకు ప్రసాదిస్తాను నేను అర్జున అంటాడు స్వామి. డైరెక్ట్ ఎక్స్ప్రెషన్, నీకు డైరెక్ట్ ఎక్స్ప్రెషన్, ఇండైరెక్ట్ కాదు, చెప్పుడు మాటలు అక్కర్లేదు, డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్న వస్తువు డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్ చేసి ఇలాగే నేను చేస్తాను, అటువంటి సద్బుద్ధిని, అటువంటి సహృదయాన్ని నీకు ప్రసాదిస్తాను నా మాట నువ్వు ప్రమాణంగా తీసుకుంటే అని. నీ అహంకారాన్ని ప్రమాణంగా పెట్టుకోకు, ఈ గోడ పక్కన ఏముందో నీకు తెలియదు, నీ మనసును ప్రమాణంగా పెట్టుకోకు, అది ఒక క్షణం కూడా నిలకడగా ఉండదు, దాన్ని ప్రమాణంగా పెట్టుకుంటా ఉంటుంది. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. శాస్త్రం అంటే ఎవరు? మా అనుభవంతో మహర్షులు వాళ్ళు విని వాళ్ళ అనుభవంతో త్రికాలాలకి అతీతంగా ఏదైతే ఉందో, ఏదైతే అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో లోకం ఉన్నా లోకం లేకపోయిన శిష్యుతోటి సంబంధం లేకుండా ఏదైతే స్వతంత్రంగా ఉందో దాన్ని అనుభవించి దాన్ని దర్శించి దాని ప్రేరణ మీద రాసిందే వేదం. వేదం అంటే జ్ఞానమే. అంటే మన ఉపనిషత్తుల్లో ఏ పరమాత్మ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు విష్ణువు, ఏ పరమాత్మ అనుభవం పొందారు, ఆ పరమాత్మే ఎవరు? వాసుదేవ స్వామి ఆ పరమాత్మే, వాసుదేవుడు ఆ పరమాత్మే. భగవద్గీత అంటే ఏం లేదు, భగవంతుడి ముఖంలోంచి వచ్చింది అది. అది చదివితే సరిపోదు, బుద్ధిని దగ్గర పెట్టుకుని చదవాలి అని చెప్పి కషాయాన్ని తగ్గించుకోండి. రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే కషాయాన్ని తగ్గించుకోమంటున్నారు. కషాయం అంటే కొంతమందికి పని పోతుంది, జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటారు, అది కషాయం అంట. ఈ కషాయాన్ని విడిచిపెట్టండి మీరు బాగుపడాలంటే, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానికి ఏమైనా అర్థం ఉంది? ఇప్పుడు జరిగిపోయిన రాత్రి మళ్ళీ రమ్మంటే వస్తుందే? నీకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు అనుకుని మళ్ళీ 30 సంవత్సరం నీకు రమ్మంటే వస్తుందే? రాదు. ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, అయిపోయింది అది అయిపోయింది. జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం అంటే ఏడుస్తూ కూర్చోకండి. దానివల్ల మీరు భౌతికంగా పాడైపోతారు, ఆధ్యాత్మికంగా పాడైపోతారు. ఇంకా గతం, ప్యాస్ట్ ఈజ్ ప్యాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. అని మర్చిపోండి, ఆ కషాయం గొడవద్దు, గడిపోయిన గొడవలన్నీ మర్చిపోండి. ఆల్వేజ్ లివింగ్ ది వర్తమాన కాలంలో ఉపయోగించుకోండి. గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తులో గాలి మేళ్ళ కట్టద్దు. జరగవలసింది ఏదో జరుగుతుంది, ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటుందో జరుగుతుంది. శక్తి ఈశ్వరుడికి ఉంది, శక్తి చైతన్యానికి ఉంది, అహంకారానికి శక్తి లేదు. శక్తి ఈశ్వరుడిది, శక్తి చైతన్యానిది. అది ఎలా నడపాలో నీ జీవితాన్ని అది చూసుకుంటుంది. జరిగే వేవ్, జరిగే డెస్టినీ, ద షేప్స్ ఆఫ్ రైన్స్. షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్తాడు, జరిగే డెస్టినీ, జరిగే వేవ్, ద షేప్స్ ఆఫ్ రైన్స్. నీ కథ ఎక్కడ నీ జీవితాన్ని మలుపు తెప్పాలో, ఎక్కడైతే నీ ముఖాన్ని ఎప్పుడు పక్కకు తిప్పాలో, ఈశ్వరాభిముఖంగా నీ జీవితాన్ని ఎప్పుడు మళ్లించాలో, నీ కంట్రోల్ నీ హృదయంలో ఉన్నాడు, నీ యజమాని నీ భర్త నీ హృదయంలో ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. మనం ఏమనుకుంటా అంటే, కోరికుంటే పని అవుతుంది, కోరిక లేకపోతే ఆ పని అవ్వదు అనుకుంటాం. కోరికకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది. అది కషాయం విడిచిపెట్టండి. కషాయం అంటే కొంతమందికి జరిగిపోయిన గొడవలని చేతిలో ఉన్న కాలాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు, చేతిలో ఉన్న కాలాన్ని విడిచిపెట్టేస్తారు. మీ రామకృష్ణ పరమహంస అంటాడు, మీ చేలో నీళ్ళు అనేవి బయటకు వెళ్ళిపోయి, ఆ బయటకు వెళ్ళిపోయిన నీళ్ళు గురించి ఏడుస్తారు అంతగా, మరి కొత్తగా నీళ్ళు పెట్టుకోవచ్చు కదా అన్నాడు రామకృష్ణ పరమహంస. మీరు ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ నీళ్ళు వస్తాయి, కొత్తగా చేలోకి నీళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, వెళ్ళిపోయిన నీరు గురించి ఏడుస్తారండి. అది కషాయం గొడవ ఈరోజు. కషాయం అంటే జరిగిపోయిన విషయాలు అస్తమాన తలపెట్టుకుని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, దానివల్ల మీకు దుఃఖం మిగులుతుంది. వర్తమాన కాలాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి, వర్తమాన కాలాన్ని మీరు సజీవంగా ఉపయోగించుకోండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఈ కషాయం వల్ల మీకు అవరోధాలు పెరుగుతాయి, తర్వాత ఇంకోటి, మీరు చాలామంది మేము మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, అది కూడా ఒక కషాయం. కొంతమంది మేము చెడ్డవాళ్ళు అనుకుంటారు, అది కూడా కషాయమే. మీరు అలాగేం అనుకోద్దు, మంచి అనేది మనస్సులో ఉంది, చెడ్డ అనేది మనస్సులో ఉంది. ఇవన్నీ మనసుకు ఆ గడప దాటితే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. మీరు గాఢ నిద్రలో మంచివాళ్ళుగా ఉన్నారా చెడ్డవాళ్ళుగా ఉన్నారా? మీరందరూ గాఢ నిద్రలో ఉన్నారు, మీరు మంచివాళ్ళుగా ఉన్నారా చెడ్డవాళ్ళుగా ఉన్నారా? గాఢ నిద్రలో ద్వైతం లేదు, తరుణిద్దరు మనం ఉన్నాం. అక్కడ శరీరంతో సంబంధం లేదు, ద్వైతంతో సంబంధం లేదు, అక్కడ ద్వితీయం లేదు, లోకం లేదు, భగవంతుడు ఉన్నాడా లేదనే సమస్య లేదు, పూర్వజన్మల గొడవ లేవు, రాబోయే జన్మల గొడవ లేదు, భూతకాలం వర్తమాన కాలం లేకపోతే భవిష్యత్తు కాలం అని లేదు. గాఢ నిద్రలు ఎవడు, నేను ఇండియాలో ఉన్నాను అమెరికాలో ఉన్నాను అనుకోడు. గాఢ నిద్రలో మనం లేమంటే ఉన్నాం. ఈ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అన్నీ లెస్లే. గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం, లేవని ఎవరు చెప్పటం లేదు. గాఢ నిద్రలో మనం ఉన్నాం, పునర్జన్మలు లేవు, రాబోయే జన్మల గురించి మనం ఆలోచించం, పూర్వజన్మల గురించి ఆలోచించం, భవిష్యత్తు గురించి, భవిష్యత్తు కాలం గురించి ఆలోచించం, భూతకాలం గురించి ఆలోచించం. ఇవన్నీ మనసు, నీ రాబోయే జన్మలు, జరిగిపోయిన జన్మలు, నీ యొక్క వేరుభావన, ఆ సెపరేట్నెస్, అన్ని స్త్రీ పురుష ఆ విచక్షణ, లేకపోతే వాడు ఎక్కువ సూపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వీడు మంచివాడు వాడు చెడ్డవాడు, అన్నీ మనం కల్పితమే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మ, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, ఇంక్లూడింగ్ యువర్ బాడీ. రాబోయే జన్మలో కూడా డ్రీమ్ స్టఫే. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జన్మలో సుఖంగా లేము, వచ్చే జన్మలో సుఖపడతాను, వచ్చే జన్మలో దుఃఖం పెరుగుతుంది. ఇదే కృష్ణుడు 13 అధ్యాయం చెప్పాడు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా 13 అధ్యాయం బాగా చదవండి. 13 అధ్యాయంలో డివైన్ క్వాలిటీస్ చెప్పాడు. తర్వాత వివేకం, ఆ విభజన ఎలాగ ఉండాలో, ఆ దృక్కుని దృశ్యాన్ని ఎలా విభజించాలో, దానికి సంబంధించిన డిస్క్రిమినేటర్. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి 13 అధ్యాయం బాగా ఉంటుంది. నీకు ఎన్ని కోటి జన్మలు ఎత్తినా అక్కడ బాహ్య పరిస్థితి నీకు బాగుండొచ్చు, బాహ్య పరిస్థితులు నీకు కంఫర్ట్స్ ఉండొచ్చు, బాహ్య పరిస్థితులు బాగుండొచ్చు. నీకు సైన్స్ అని చెప్పి కంఫర్ట్స్ తీసుకొస్తుంది, కానీ నీ మైండ్ కంట్రోల్ తీసుకురాలి, రియలైజేషన్ కూడా తీసుకురాలి. అది నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఇదే గీతలో చెప్పాడు, ఉన్నదేదో ఉంది, దాన్ని లోకం అనుకుంటున్నావు, శరీరం అనుకుంటున్నావు, మనస్సు అనుకుంటున్నావు, ఉన్నదేమో అక్కడ దొంగ, దాన్ని దెయ్యాన్ని అనుకుంటున్నావు, ఆ దొంగను చూసి దెయ్యం దెయ్యం అనుకుంటున్నావు, ఆ దెయ్యం కింద దొంగ నీకు దెయ్యం కింద కనిపిస్తున్నది, కానీ నీకు భయం ఎలా పోతుంది? అలాగే ఉన్న భ్రమమే నీకు లోకం గాను, జీవుడు గాను, దేహం గాను, ఇంకోటి గాను, ఇంకోటి కనిపిస్తున్నప్పుడు నీకు అశాంతి ఎక్కడ పోతుంది, భయం ఎక్కడ పోతుంది? నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు, నీకు గోచరించే వరకు ప్రత్యక్షానుభవం, పరోక్ష అనుభవం కాదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది నీకు అనుభవం వచ్చే వరకు నిన్ను హింసించుకుంటూనే ఉంటావు. ఈ జన్మ వచ్చి రాబోయే జన్మలో కూడా నీ అశాంతి వెంటాడుతూనే ఉంటుంది, దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు వ్యక్తం అయ్యాడు, ఇందులో రాజీ లేదు, దేర్ ఇస్ నో కాంప్రమైజ్ అట్ ఆల్. కొంతమంది అనుకుంటారు ఇంటికాడ పరిస్థితులు బాగాలేదు దుఃఖంగా ఉన్నారు. మరి ఇంటికాడ పరిస్థితులు చాలా బాగున్నాడు ఇంటికి దుఃఖంగా ఉంటున్నారు. ఎంత ఇదంతా కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు మీకు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంటికాడ పరిస్థితులు బాగలేదని దుఃఖంగా, మరి ఇంటికాడ పరిస్థితులు చాలా బాగున్నవాళ్ళు వాళ్ళకు కూడా దుఃఖం వస్తుంది, వాళ్ళకి అశాంతి వస్తుంది, ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమయ్యే వరకు, ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే ఉండటం అంటూ ఉందో, ఏది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుందో, అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. దానికి సూర్యుడు సహాయం కానీ, కరెంటు సహాయం కానీ, పవర్ సహాయం కానీ ఏం అక్కర్లేదు. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. ఆ వస్తువు నీకు అనుభవం ఐక్య వైద్యం అయ్యే వరకు నేను దుఃఖం విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, శవాలను మోయటం తప్పదు, పునర్జన్మలు కూడా నేను విడిచిపెట్టవు, ఇతర లోకాలకి గోయింగ్ తప్పదు, కమ్మింగ్ తప్పదు. కదా మీ గురించి మీకు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. మహాత్మా గాంధీ గారు ఆయన భార్యకి రాసిన ఒక లెటర్లో చెప్పాడు, ఆయన దక్షిణాఫ్రికాలో ఉండదు, మన గురించి మనకు ఒక అంచనా ఉండాలి. మనకు 10,000 రూపాయలు నిలవ ఉందనుకోండి, 10 లక్షలు ఉందని అనుకోకూడదు. మనకు 10,000 నిలవ ఉందనుకోండి, 10 లక్షలు ఉందని అనుకోకూడదు. 10,000 నిలవ ఉన్నప్పుడు 1,000 రూపాయలు నిలవ ఉందని మరి అలా కూడా అనుకోదు. నీకు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. దానికి సంబంధించినటువంటి నీకు అవగాహన కరెక్ట్గా ఉండాలి. కొంతమంది లేనిపోయిన గొప్పలు చెప్పుకుంటారు. భార్యకి రాశాడు గాంధీ గారు, భార్యకి రాశాడు. కొంతమంది లేనిపోయిన గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండు, మళ్ళీ నీకు అది అలవాటు అవుతుంది. కొంతమంది లేనిపోయిన గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండు, కొంచెం నీకు మరి అలవాటు అవుతుంది. ఈ లేనిపోయిన గొప్పలు చెప్పుకునే వాళ్ళు అటండి, వాళ్ళకి నిజంగా ఏదైనా ఒక పైసు గొప్పతనం ఉంటే అది ఊడిపోతుందని చెప్పాను భార్యతోడి గాంధీ గారు. నీకు అర్థమవుతుందండి? ఇప్పుడు వాళ్ళకి ఏదో ఎంతో కొంత గొప్పతనం ఉందనుకోండి, లేనిది కూడా కల్పించుకుని చెబుతున్నారటండి. ఇలా చెప్పటం వల్ల ఉన్నది ఏదో పైసా వంతు కూడా పోతుందని చెప్పాడు. అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్, కరెక్ట్ అండర్స్టాండింగ్. నువ్వు ఉంటే అంతా ఉందా, నువ్వు లేకుండా అంతా ఉందా? భగవాన్ సూతి ప్రశ్న, మొట్టికై మొట్టి చెప్తారు ఇక్కడ ఈ విషయంలో, మొట్టికై మొడతారు. నువ్వుంటే అంత ఉందే, నువ్వు లేకపోతే అంత ఉందే, నువ్వు లేకుండా ఏదైనా ఉందే, ఇది కామన్ సెన్స్. దీనికి పాండిత్యంతో సంబంధం లేదు. నువ్వుంటే అంత ఉందే, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారండి, వీళ్ళ జ్ఞాపకం వస్తున్నారండి అని నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు ఉంటే వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారా, నువ్వు లేకుండా వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారా? లేకపోతే విషయాలు జ్ఞాపకం, ఆ విషయాలు జ్ఞాపకం వస్తున్నాయండి, ఈ విషయాలు. నువ్వు ఉంటే ఆ విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి, నువ్వు లేకుండానే జ్ఞాపకం వచ్చేస్తున్నాయా? నువ్వు ఉంటే అవి ఉన్నాయా, నువ్వు లేకుండా అవి ఉన్నాయా? నువ్వు ఉంటే అవి ఉన్నాయి కానీ నువ్వు లేకుండా అవి లేవు. హూ ఇస్ దట్? ఐ అది అక్కడ ఫండమెంటల్ ప్రశ్న. ఆ సమస్య నీకు పరిష్కారం అవ్వకుండా కోటి జన్మలు ఎత్తినా, కోటి గ్రంథాలు నువ్వు అధ్యయనం చేసినా, ఒక అంగుళం కూడా నువ్వు లోపలకి. హూ ఇస్ దట్? ఐ నువ్వుంటే లోకం ఉంది, నువ్వుంటే దేవుడు ఉన్నాడు, నువ్వుంటే పునర్జన్మ ఉంది, నువ్వుంటే పుణ్యం ఉంది, నువ్వుంటే పాపం ఉంది, నువ్వుంటే మెరిట్ ఉంది, నువ్వుంటే డీమెరిట్ ఉంది, నువ్వుంటే ఆ లోకం ఉంది, నువ్వంటే ఈ లోకం రైట్, ఇవన్నీ ఉన్నమాట నిజమే. నువ్వు ఉంటే ఉన్నాయా, ఇవన్నీ నువ్వు లేకుండా ఉన్నాయా? హూ ఇస్ దట్? ఐ అప్పుడు కానీ నీ సమస్య పరిష్కారం కాదు. ఈ ఒక్క పాయింట్ మీద మీరు ధ్యానం చేయండి. నిధిధ్యాస అంటే మరణం, అంటే మరణం అంటే ఊరికే బుర్రను తిప్పించుకోవడం కాదు. నీకు క్లారిటీ, నీకున్న డౌట్స్ గురువుని సమీపించి, ఆచార్యుడిని సమీపించి, నువ్వు శ్రవణం చేస్తున్నావు, నీకు ఏమైనా డౌట్స్ వస్తాయంటే ఊరికి ముద్ద పేరు అలా కూర్చోకుండా ఆ క్లారిటీ కోసం అర్థాన్ని ఎలాగైతే మనం దుమ్ము అయి పై దుమ్ము ఎలా దులిపేస్తామో అలాగే నీకు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో స్పష్టంగా, అతి స్పష్టంగా, ఇది డైరెక్ట్గా నీకు ఎక్కడ క్లియర్, అంటే ఎక్కడ డౌట్ ఫ్రీగా నువ్వు ఉండగలగాలి. డౌట్ ఫ్రీగా నువ్వు ఉండటానికి చేసే ప్రయత్నం మరణం. మరణం అంటే ముద్ద బయట కూర్చోవడం కదా, కళ్ళు మూసుకుని. ఒక భక్తుడు అడిగాడు నన్ను, కళ్ళు మూసుకోమంటారా కళ్ళు తెరుచుకోమంటారా అని. నేను ధ్యానం చేసేటప్పుడు రమణ మహర్షి గారు ఒక భక్తుడు అడిగాడు, ధ్యానం చేసుకునేప్పుడు నన్ను కళ్ళు మూసుకోమంటారా కళ్ళు తెరుచుకోమంటారా? కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా లోపల నుంచి ఎవరు చూస్తున్నారో వాళ్ళు మూసుకోరా అన్నారు. కళ్ళు మూసున్నా లోపల నుంచి చూసేవాడు చూడటం మాండు, కళ్ళు తెరుచున్నా లోపల నుంచి చూసేవాడు చూడటం మాండు. నువ్వు కళ్ళు మూసుకుంటే మూసుకో, కళ్ళు తెరుచుకుంటే తెరుచుకో. కళ్ళు తెరుచుకున్నా నువ్వు పరధ్యానంగా ఉన్నావనుకో, ఆ చూసేవాడు చూడటం లేదనుకో, చూడని వాడితో సమానమే. అది కాదు, నువ్వు కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరుచుకోవడం అప్రధానం. అది మూసుకుంటే మూసుకో, తెరుచుకుంటే తెరుచుకో, అది కాదు. కళ్ళ ద్వారా చూచేవాడేవాడు వాడిని మూసే ముందు. నువ్వు కళ్ళు మూసుకున్నా లోపల నుంచి చూసేవాడు మాండ చూడటం. మీరు ఏదో బెంగ పెట్టుకుంటారు అనుకోండి, అనుకోండి ఏదో విషయం గురించి బెంగ పెట్టుకుంటారు, ఆ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్తారు, బెంగ పెట్టుకుంటారు. ఇక్కడ భగవాన్ అడిగింది, నువ్వు ఉంటే ఆ బెంగ వస్తుందా, నీకు నువ్వు లేకుండా నా బెంగ వస్తుందా? హూ ఇస్ దట్? తర్వాత మీరు ఇంకోటి ఒక మార్గంలో మీరు ప్రయాణం చేసినట్టు మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. భక్తిలో ఏముందని ఎవరైనా అంటారనుకోండి, ఏమి లేదని మీరు అనుకుంటారనుకోండి, ముద్ద పైన అర్థం మీరు, అంటే మీకు అనుకరణకు అలవాటు పడ్డారు కానీ మీకు సొంత ఆలోచన లేదని అర్థం. ఎవరైనా భక్తులు ఏముందని అంటారనుకోండి, తెలియక అంటారనుకోండి వాళ్ళు, అంటే నిజంగా ఏమి లేదని మీరు అనుకుంటారనుకోండి, అంటే మీకు అనుకరణ బుద్ధి కానీ సొంత బుద్ధి లేదని లేదు, సొంత బుద్ధి లేదని అర్థం. పరాయి బుద్ధి ప్రమాదాన్ని తీసుకొస్తుంది, సొంత బుద్ధి సుఖ పెడుతుంది. ఎప్పుడు కూడా పరాయి బుద్ధి ప్రమాణం తీసుకొస్తుంది, సొంత బుద్ధి సుఖాన్ని తీసుకొస్తుంది. భగవంతుడు చాలాసార్లు చెప్పాడు, మీ బుద్ధిని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆ సద్బుద్ధి ఇప్పుడు లేకపోవచ్చు, నన్ను స్మరించక నేను మీకు ఇస్తాను అర్జున అన్నాడు. స్పష్టంగా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పి నేను నీకు ఇస్తాను. ఒకవేళ నీకు ఏదైనా బలహీనతలు ఉన్నా, నీకు ఏదైనా బలహీనతలు ఉన్నాయనుకో, నీకు వాటి నుంచి విడిపించే బాధ్యత నాది, నా కోసం నీకు జీవిస్తానంటే ఎవరికి చెల్లిందండి? ఒక భగవంతుడు కవటానికి చెల్లింది, ఎలా చెప్పటానికి ఎవరికి సాధ్యం ఇది? కర్ణుడిని చంపటానికి యుద్ధం జరుగుతుంది, కర్ణార్జునులకి యుద్ధం జరుగుతుంది, అది చక్రం విరిగిపోయింది, వాడి చక్రం విరిగిపోయింది, చక్రం పైకి తీసుకుంటున్నాడు కర్ణుడు. అవడు పరమాత్మ అంటాడు అర్జునుడితో, చంపు వాడు అంటాడు. వాడు ఈశ్వరుడు చెప్తున్నాడు, చంపు వాడు అంటాడు. వాడి చేతిలో వెపం లేదు, వాడు చెప్ప రథంలో కూర్చోలేదు, వాడు చేతిలో ఆయుధం లేదు, వాడు దిగిపోయిన చక్రాన్ని ఎత్తుకుంటున్నాడు. ఇది ధర్మవిరుద్ధం, చంపడం ధర్మవిరుద్ధం. ఇప్పుడు కర్ణుడిని చంపడం ధర్మవిరుద్ధం, నేను చంపను అంటాడు అర్జునుడు. అప్పుడు కర్ణుడు చేసినటువంటి ఘోర కార్యాలను అభిమన్యుని ఎలా చంపారు, దుర్యోధను లక్కింపులో పెట్టి పాండవులను చంపడానికి ఎలా చేశాడు, ఈ దుర్యోధనుడికి చెడ్డ సలహాలు ఎప్పుడెప్పుడు దుర్యోధనుడికి ఎలా చెడ్డ సలహాలు చెప్తూ వచ్చాడు కర్ణుడు, భీష్ముడి మీద లేని నమ్మకం, ద్రోణాచార్యుడి మీద లేని నమ్మకం, దుర్యోధనుడికి కర్ణుని ఎందుకు పట్టుకుని కూడా తిరుగుతున్నాడు, కర్ణుడు ఏ విధంగా అయితే వీడాడు బుద్ధిని, దుర్యోధను బుద్ధిని పాయిజన్ చేశాడు, వాడి జీవితంలో వాడు చేసిన పొరపాట్లు ఎవడు, కర్ణుడు చేసిన పొరపాట్లని ఏకరవు పెట్టి ఎవడు, అర్జునుడితో ఏకరవు పెట్టి వీడిని చంపిన పాపం లేదు, చంపు అంటాడు, నేను చంపను అంటాడు కర్షణ చూడాడు. అంటే అక్కడ జీవధర్మం, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం గురించి ఆలోచించి. అర్జునుడు అంటే తెల్లటి వాడు, అర్జునుడు అంటే స్వచ్ఛమైన వాడు, అంత మంచివాడు కాబట్టి అని గీతను ఉపదేశించాడు. నేను చంపను పరమాత్మ, నేను చంపను అంటాడు. నీకు వాడిని చంపితే పాపం వస్తుందని అనుకుంటున్నావు అర్జున, ఆ పాపాన్ని నేను భరిస్తాను, చంపు. అప్పుడు చంపాడు. అలా ఎవరు చెప్పగలరు? ఒక కృష్ణుడు తప్పించి, నారాయణుడు తప్పించి, స్వయంగా దేవుడు అనేటువంటి పరమాత్మ తప్పించి అలా చెప్పగల సత్తా ఉన్నవాడు ఎవడు? నీకు వచ్చిన పాపాన్ని ఇప్పుడు ఎవరికైనా మనకు అదృష్టం ఉంటే పంచుకుంటారు, కానీ మన దురదృష్టాన్ని ఎవరు పంచుకోరు. మనకు దారిద్ర్యం ఉంటే ఏ చుట్టం పంచుకోడు, 10 పైసలు ఉంటే అందరూ పంచుకుంటారు, స్నేహితులు పంచుకుంటారు, బంధువులు పంచుకుంటారు. మన దారిద్ర్యాన్ని ఎవడ పంచుకోడు, మన దగ్గర 10 పైసలు ఉంటే పంచుకుంటాడు. మన పాపాన్ని ఎవడ పంచుకోడు, పుణ్యాన్ని పంచుకుంటాడు. కానీ ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, అర్జున నీ పాపాన్ని నేను పంచుకుంటాను, చంపు. ఇది భగవంతుడికి సాధ్యం ఇలా చెప్పగలవు? ఎవడికి సాధ్యం ఇలా చెప్పటం? నీ పాపాన్ని నేను భరిస్తాను, చంపు. అది గురువుకి సాధ్యం, ఈశ్వరుడికి సాధ్యం. ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమ, నేను నీకు చేసిన అపచారానికి, నీకు నేను చేసిన అపచారానికి చివరి రోజుల్లో పెరిమాళ్ళు రమణస్వామి దగ్గరికి వచ్చి, నేను నీకు చేసిన అపచారానికి చనిపోయాక నేను నరకానికి పోతానని నాకు తెలుస్తుంది, ఆ ఇంట్యూషన్ నాడు చెబుతుంది అంటాడు. ఓ పెరిమాళ్ళు నువ్వు నాకు చేసిన చెడ్డనే జ్ఞాపకం పెట్టుకోవటం లేదు, నువ్వు నాకు చేసిన మంచి అనే జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. ఓ పెరిమాడు నిజంగా నువ్వు నరకానికి వెళ్తే నీకోసం నేను నరకానికి వస్తాను, కానీ నువ్వు చేసిన పొరపాటును నాకేదో కొంత అపచారం చేశావు నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నువ్వు చేసిన మంచి నేను జ్ఞాపకం పెట్టుకుంటున్నాను పెరిమాడు. అది జ్ఞాపకం పెట్టుకుని ఒక నిజంగా నరకానికి పోతావు అనుకో, డార్కెస్ట్ నైట్స్కి పోతావు అనుకో, చీకటి రాత్రులు, ఆ చీకటి డార్కెస్ట్ నైట్స్, ఇంకా అక్కడ అంధకారం తప్పించేముండదు, అటువంటి లోకాలకు పోతాను నువ్వు అంటున్నావు, అటువంటి లోకాలకు నేను చీల్చుకుని నీ దగ్గరికి వస్తాను పెరిమాళ్ళు. ఎంతో ఆర్గ్యుమెంట్ చెప్తాడు అని, యుద్ధంలో ఓడిపోతే వేడిపోయాం, ఓడిపోతే ఓడిపోతాను, కానీ ఆ పరిస్థితిలో నేను కర్ణుడు చంపను, చంపు అర్జున నీ పాపాన్ని అది భరిస్తాను. వాడి స్నేహితుడు, వాడి దేవుడు, వాడే బావ వ్యాసుడు, వ్యాసుడు ఇన్ని అందమైన మాటలు చెప్పించాడు భారతంలో. కృష్ణుడు శరీరం విడిచిపెట్టాక, కృష్ణుడు నిర్వాణం అయ్యాక, శరీరం విడిచిపెట్టాక, మొట్టమొదట మరణ వార్త అర్జునుడు తీసుకొస్తాడు ధర్మరాజు గారికి. ఆ మరణ వార్త, కృష్ణుడి యొక్క మరణ వార్త అర్జునుడు ధర్మరాజు దగ్గర తీసుకొస్తాడు. ఇలా దిగాల ముఖం వేసి కూర్చుంటాడు అర్జునుడు, ఫేస్ నవ్వుతూ లేదు, కళకళలాడుతాడు, బ్రైట్ ఫేస్ లేదు, దిగాల ముఖం వేసుకుని అలా కూర్చుంటాడు. శాడ్గా ఉంది, సారఫుల్గా ఉంది ముఖం, దిగాల ముఖం వేసి కూర్చుంటాడు ఎవడు అర్జునుడు. అప్పుడు ఒక అందమైన మాట అంటాడండి కృష్ణుడు, ఒక చాలా అందమైన కృష్ణుడికి ధర్మరాజు ఒక అందమైన మాట అంటాడు, వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, చార్మింగ్ ఎక్స్ప్రెషన్. అర్జున జీవితంలో ఏదైనా తప్పులు చేసిన వాళ్ళు, పొరపాట్లు చేసిన వాళ్ళు, చేయరాని పనులు చేసిన వాళ్ళు నీలాగే దిగాల మొక్క వేసి కూర్చుంటారు, ఏమైనా చేయరాని పనులు చేసి ఇక్కడికి వచ్చావా? నువ్వు చేయరాని పనులు చేసినప్పుడు ఇప్పుడు ఏడుస్తే ఇలా కూర్చుంటారు? అర్జున ఏమైనా చేయరాని పనులు చేసావా? అదే గాల మొఖం వేసి కూర్చున్నావంటి ఏమైనా పొరపాట్లు చేసావా? కొంతమంది ఏడుస్తూ కూర్చుంటారు కదా, ఏడుస్తూ కూర్చున్నా ఏమైనా పొరపాటు చేసావా? పొరపాటు చేయబోతే ఏడవటం ఎందుకు? ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎందుకు ముఖం అలా ఉందండి నీకు? అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావంటి, ముఖం చిన్నదైపోతుందండి, చేయరాని పనులు ఏమైనా చేసినా దగ్గరికి వచ్చావా? ఎవడో ధర్మరాజు అంటాడు. అప్పుడు అంటాడు అర్జునుడు, చేయరాని పనులు ఏం చేయలేదు, మన అమ్మ వెళ్ళిపోయింది. కృష్ణుడు దేవుడు చనిపోయాడని అర్జునుడు చెప్పలేదు, దేవుడు చనిపోయాడు అని చెప్పలేదు, మన బావ చనిపోయాడు అని చెప్పలేదు. కష్టాల్లో, మా కష్టాల్లో, ప్రతి కష్టంలో కూడా ఆ లక్కింట్లోకి పెట్టి కాల్చినప్పుడు కూడా తప్పించిన వాడు కృష్ణుడే అని, ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మన వెంటంటి, మనకి వెన్నంటి ఉండి, మన కూడ ఉండి, నీడలాగా మనకు నీడలాగా ఉండి మన గైడ్ చేసి, మన ప్రొటెక్టర్ మన రక్షించేవాడు. మనల్ని రక్షించిన వాడు మన అమ్మ, దేవుడు అనలేదు మన అమ్మ, మన బావ అనుకోవడం లేదు, మన కూడా ఉండి అనేక కష్టాల నుంచి మన విడుదల, అనేక క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నప్పుడు అందులోంచి బయటకు తీసుకొచ్చి మనకు పరిష్కార మార్గాలు చూపించినట్టు మన అమ్మ పోయిందంటాడు, కానీ దేవుడు పోయాడని చెప్పలేదు. వాడు చెప్పాల్సిన కృష్ణుని మనం ఏమనుకుంటున్నాం, దేవుడు అనుకుంటున్నాం, కానీ దేవుడు చనిపోయాడు అనలేదు, మన అమ్మ చనిపోయింది అన్నాడు. ఏంటంటే భౌతికమైన ప్రేమల్లో తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు. చెడ్డ సంతానం ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. కనిన జనని కన్నా ఘన దయాదాయక ఇదియా, ఇదియా నీ అనుగ్రహము అరుణాచల, ఇదియా నీ అనుగ్రహము అంటే భౌతికమైన ప్రేమల్లో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ మాతృప్రేమ గొప్పది. ముందు గురువు కూడా, ముందు తల్లి పేరు చెప్పే గురువు పేరు చెప్తారు. ఆచార్యుడికి కూడా మూడో క్లాస్ మూడో మెట్టిచ్చారు, ముందు తల్లి. అంటే తల్లి ఎవడన్నా వాళ్ళ అబ్బాయి చెడ్డవాడనో మా అబ్బాయి మంచివాడని చెబుతుంది తల్లి. మీరందరూ అబ్బాయి చెడ్డవాడు చెడ్డవాడు అనుకుంటే మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడని చెబుతుంది తల్లి. అది తల్లి ప్రేమ. అవుట్ ఆఫ్ లవ్. ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు, నువ్వు ఏదైనా ఒక పని ప్రేమతోడు చేస్తే, శాంతితోడు చేస్తే, ఇష్టంతోడు చేస్తే బెంగలతోటి పని ఏముంది? ఇది భారతంలో వస్తుంది. నువ్వేదైనా ఒక పని ప్రేమతోడు చేస్తే, ఇష్టంతోడు చేస్తే నీకు బెంగ పెట్టుకునే పని లేదే, నీకు పాపం వచ్చే పని కూడా లేదే. నేను ఓ పని నువ్వు చేసే డ్యూటీ ప్రేమగా చేస్తున్నావు అనుకో, ద్వేషంగా చేయటం లేదనుకో, ఇష్టంగా చేస్తున్నావు అనుకో, అయిష్టంగా చేయటం లేదనుకో, స్వచ్ఛందంగా చేస్తున్నావు అనుకో, ఎవరో బలవంతం చేయటం వల్ల చేయటం లేదనుకో, నువ్వు స్వచ్ఛందంగా చేస్తున్నావు అనుకో, నీకు పాపం ఏంటి, నీకు దోషం ఏంటి, నువ్వేమి దెంగపడవలసిన పని లేదే, ఆ పని నువ్వు ప్రేమగా చేసేటప్పుడు అంటాడు ధర్మరాజు ఒక సందర్భంలో. మహాభారతం, మహాభారతం అంటే పంచమ వేదం, వేదాల సారమే భారతం. కన్న జనని కన్నా ఘన దయాదాయక ఇది అని అనుగ్రహం అరుణాచల. అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ మాతృప్రేమ చాలా విశిష్టమైనది. దాంతో సమానమైంది భౌతిక, భౌతిక దృష్టి జగత్తులో లేదు. మామూలుగా మనం భౌతిక దృష్టితో ఆలోచించినప్పుడు, ఒక రేదన్న పెట్టుకుని ఆలోచించినప్పుడు అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. అది తెలుగులో సామెత ఉంది. భార్య భర్త జేబు చూస్తుంది, తల్లి పొట్ట చూస్తున్నాను. తెలుగులో సామెత ఉంది. భార్య అటండి, భార్య భర్త జేబు చూస్తున్నట్టుంది, తల్లి మటుకు జేబు చూడగట్టిన పొట్ట చూస్తున్నారు. అన్నం తిన్నాడో లేదో అని కొంతమంది నేను తల్లులను చూశాను, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ పిల్లలు అడిగితే వీళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు పిల్లలకు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మీరే ఇబ్బంది పడుతున్నారు కదా, మళ్ళీ సుబ్బారావులకు ఇవ్వటం ఎందుకని, ఎప్పుడు అంటే వాళ్ళు అంటారు, ఏదో చూడలాగా ఇస్తున్నారని అంటారు. అంటే మాత్రమా ప్రేమల తల్లి ప్రేమ గణపతి, తల్లి ప్రేమ పరమేశ్వరుడా. నీతో నీ ప్రేమతో పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమేనా? నీ ప్రేమతో పోల్చుకున్నప్పుడు, నీతో నీ ప్రేమతో కంపేర్ చేసుకున్నప్పుడు మామూలుగా ప్రేమ గొప్పదే తల్లి ప్రేమ. కానీ నీ అరుణాచలేశ్వరుడా, సర్వేశ్వరుడా, పరమేశ్వరుడా, ఈశ్వరుడా, ఈశ్వరుడా ప్రభువా, ఓ ప్రభువా, నువ్వు నాకు యజమానం, నువ్వు నా గురువు. నా గురువు మాత్రమే కాదు, నాకు దేవుడు కూడా నువ్వే. నీ ప్రేమతోడు సమానమైన ప్రేమ తల్లి ప్రేమకు, తల్లి ప్రేమ కూడా ఒక పక్కన తీసి పట్టుకోవాల్సింది. తల్లి ప్రేమ కూడా సరికాదు నీ ప్రేమతోడు పోల్చుకున్నప్పుడు. నా ముఖం కూడా నెలకుండా బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో, ఆ బ్రాహ్మీ స్థితి ఎలా ఉంటుందో, బ్రహ్మం ఎలా ఉంటుందో నాకు ప్రాణాయామం తెలియదు. మనస్సును ఎలా నిగ్రహించుకోలేదు తెలియదు. శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ని చేయలేదు. మానసికమైన ఎక్సర్సైజ్లు ఏమి చేయలేదు నేను. ఎక్కడ బ్రహ్మం గురించి శ్రవణం లేదు, శ్రవణం లేదు, మననం లేదు, నిధిజ్యాస లేదు. కనీసం దేహానికి అచేతంగా, లోకానికి అచేతంగా, మనస్సుకు అచేతంగా, ఇంద్రియాలకు అచేతంగా ఒక స్వతంత్రమైన వస్తువు, ఒక సత్పదార్థం, ఒక శాంతియుత పదార్థం బ్రహ్మం అనేది ఒకటి ఉంది. నీకు ఆధారంగా, నాకు ఆధారంగా, లోకానికి ఆధారంగా, జీవకోటికి ఆధారంగా, పంచభూతాలకు ఆధారంగా బ్రహ్మం అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియకుండా, కనీసం దాని గురించి శ్రవణం చేయకుండా, దాన్ని ఎరుకులోకి తీసుకొచ్చావు నా చరిస్తుడా. ఎట్టిది నీ దయ ప్రేమ, తల్లి ప్రేమ సరిపోతుందని నా ముఖం నలక్కుండా చేసే విధంతా నా చరిస్తాడు. ఇది ఛాలెంజ్. స్పిరిచువల్ హిస్టరీలో దీంతో పోల్చదగింది లేదు. ఈ కలియుగంలో కాదు, ద్వాపర యుగంలో, కృతయుగంలో, స్పిరిచువల్ హిస్టరీలో నువ్వు కంపారిజన్ అంటారు. అలా బ్రహ్మం అంటే ఎలా ఉంటుందో కనీసం శ్రవణం చేయకుండా, పెద్దలు చెబుతుంటే వినకుండా, నాయంతటి నేను ఏదో టెక్స్ట్ బుక్లు చదవకుండా, గురువుకి శుశ్రూష చేయకుండా, అధ్యయనం లేకుండా, ప్రాణాయామం లేకుండా, మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా, ఏమీ లేకుండా, నిజిధ్యాస లేకుండా, ఏమీ లేకుండా బ్రహ్మ పదార్థాన్ని ఐరికులకు తీసుకొచ్చావు. ఈ దేహం చనిపోతున్నప్పటికీ, దేహం చనిపోయి ఈ దేహాన్ని కాల్చి బూడి చేసిన, ఈ దేహాన్ని కట్టెట్టి మంటి చేసిన, దేహం పోయినా నేను ఉన్నానే. దేహం పోయింది, దేహం పోయినప్పుడు నేను పోవాలి, దేహం పోయినప్పటికీ నేను పోవటం లేదే అని ఎరుకు నాకు తీసుకొచ్చావు. ఇట్టిదాని అనుగ్రహం అరుణాచల. నీ ప్రేమతోడు సమానం తల్లి ప్రేమ, తల్లి ప్రేమతోడు నీ ప్రేమ సమానం అని ఎలా చెప్తాను? తల్లి ప్రేమ కంటే ఇటు యాబో, తల్లి ప్రేమ కంటే ఇటు యాబో. ఇది భగవానికి జ్ఞానం ఎలా వచ్చింది? ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఆల్మైటీ, ఇట్ ఇస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. అది సాధన వల్ల వచ్చింది అది కాదు. దేహం చనిపోయింది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఏమి తెలియదు, అది ఉపనిషత్తులు అంటే ఏమి తెలియదు. అలా బ్రహ్మ స్పిరిచువల్ హిస్టరీలో బ్రహ్మ పదార్థం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా బ్రహ్మానుభవం పొందినవాడు ఈ కలియుగంలో కాదు, కృతయుగంలో. అసలు స్పిరిచువల్ హిస్టరీలో దీనికి కంపారిజన్ లేదు. ఈ కలియుగం మాట వదిలేని కృతయుగంలో కూడా దీనికి పోలిక లేదు. శ్రవణం లేదు, మరణం లేదు, సాధన లేదు. సాధకుడు ఎలా ఉంటాడో తెలియకుండా సాధకం తీసేసావు. సాధకుడు ఎలా ఉంటాడో నాకు అవగాహన లేకుండానే సాధకుని తీసేసావు. సాధకుని తీసో పక్కన పెట్టి సిద్ధిని ప్రసాదించావు. నీ అనుగ్రహం ఇట్టిదని ఎలా చెప్పగలను? ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ రీటన్ ఎక్స్ప్రెషన్. నేను చేసిన పొరపాటు ఏం లేదు, ఉడికి అరుణాచలం అన్నాను, ఉడికి అరుణాచలం అన్నాను. ఎవరో బంధువు చెప్తే విన్నాను, ఉడికి అరుణాచలం అన్నాను. ఆత్మజ్ఞానంతో ముంచేశాను, ఉడికి అరుణాచలం అన్నాను అంతే. ఇక ఆత్మ అరుణాచలం అన్నాను. ఆత్మజ్ఞానంలో స్నానం చేసినావు, ఆత్మజ్ఞానంలో ముంచేశావు, పరమస్థితి నీ చేతులతో ప్రసాదించావు. నా పక్కన కూర్చుని వాడు కూడా తెలియకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించావని నేను ఇలా చెబుతుంటే చెప్పటం కూడా నీకు ఇష్టం ఉండదు. అట్టివాడు వాడిని ఆచరిస్తాడు నీకు. నా పక్కన కూర్చుని వాడు కూడా తెలియకుండా జ్ఞానంతో అలంకరించావు నన్ను, కానీ ఇతరులకు చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నువ్వు నాకు చేసినటువంటి ఆ స్పిరిచువల్ హెల్ప్, దాని తాలూకు ఎట్టేజ్మెంట్ ఎలా చేశావో, నా అజ్ఞానాన్ని తీసుకుని నీ జ్ఞానాన్ని ఎలా ఇచ్చావో, నా మృత్యుభావన తీసుకుని బ్రహ్మభావాన్ని ఎలా ఇచ్చావు నువ్వు. ఈ ప్రక్రియలో నా అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని ఇచ్చే ప్రక్రియలో విశుమంతుడు కూడా నొప్పి లేకుండా చేసావు. సాధన పేరు మీద నొప్పి లేకుండా నన్ను అనుగ్రహించేవారు నా చేసేవాడు. ఈ అనుబంధం ఏనాడుదో తెలియటం లేదు, కానీ ఈనాడిది కాదని తెలుస్తుంది. దట్ ఈస్ అరుణాచల. నువ్వు నాకు చేసినటువంటి స్పిరిచువల్ హెల్ప్కి ఇతరులకు పోతే ఇతరులతో ఎవరిదైనా చెబుదామని నాకున్నా, ఇతరులతోటి చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. ఏం చేద్దండి, నీకు ఇతరులు లేరు. అపూర్వం ఎక్స్ప్రెషన్ చూడండి. నీకు ఇతరులతో చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. ఏం చేద్దండి, అసలు నీ దృష్టిలో ఇతరులు అంటూ లేరు. అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు. అహంభావ మనసుకి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు. జీవుడికి ఇతరులు ఉన్నారు కానీ బ్రహ్మకి ఇతరులు లేరు. మనం నిజంగా సేవ చేస్తుంటే ఈశ్వరుని దైవ పాత్రలు అవుతాం, కానీ మనం చేసే సేవలు నాసిరకం సేవలు. ఇక 10 మంది మెచ్చుకుంటే చాలు అనుకునే సేవలే కానీ ఈశ్వరుడి దయ కృషించే పనులు చేయటం లేదు. మనం చేసిన లోకంలో గొప్పల కోసమో, లేదా 10 మంది మెచ్చుకుంటారని కోసమో, లేకపోతే 10 మంది ఓట్లు వేస్తారనో, ఈ రకంగా చేసే నాసిరకం క్వాలిటీ లేని సేవలు. ఈశ్వరుడి దయ సంపాదించే సేవలు ఏం చేయటం లేదు. ఒకవేళ నిజంగా మీరు సేవలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట చెప్తున్నాను, లేకపోతే ఇవ్వడం లేదు. ఏంటి వాళ్ళు ఎదురుకు వెళ్ళటం లేదు. మనం నీ ఏకాగ్రతని పాడు చేసుకోకు, నీ పవిత్రతని నీ ఏకాగ్రతను పాడు చేసుకోవద్దు. మీరు సొంత బుద్ధిని పెంచుకోండి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడపలేడు. మీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. తర్వాత మీకు ఎప్పుడైనా పరిస్థితులు బాగుంటే పొంగి వస్తూ ఉంటుంది, అది కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమే. నీకు ఏదైనా పరిస్థితి, బాహ్య పరిస్థితులు బాగున్నాయని కూడా ఏదైనా కలిసి చేసిందల్లా కలిసి వస్తాను అనుకో, ఊరికి అనుకోండి మాట్లాడు. మీరు చేసిందల్లా కలిసి వచ్చేస్తాను. కొంతమంది అంటూ ఉంటారు, ఏది ముట్టుకుంటే అదే బంగారం అయిపోతుందని. మీకు కొంతమంది అంటూ ఉంటారు, మేము ఏది ముట్టుకుంటే అదే బంగారం అయిపోతుందని. నిజంగా అలా అవ్వచ్చుంది బాహ్య పరిస్థితిని బట్టి. ఒకవేళ అలా జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు? ఆనందం వచ్చేస్తాను అనుకోండి, సంతోషం వచ్చేస్తాను అనుకోండి, మీరు బాగుపడిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోగలరు కూడా మీ ఆత్మజ్ఞానానికి ఆటంకమే. అవి ముడుచుకోండి. కొంతమందికి ఏదైనా దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. అంటే లోపల తూకం రాక, అది లోపల తూకం లేనప్పుడు మీకు ఏదైనా అనుకూల పరిస్థితి వచ్చినా తట్టుకోలేరు, వ్యతిరేక పరిస్థితి వచ్చినా తట్టుకోలేరంటే అది మీకు డెప్త్ లేదని అర్థం, తూకం లేదని అర్థం. అంటే మీకు ఎప్పుడైనా సంతోషం రావచ్చు బాహ్య కారణాల వల్ల, బాహ్య పరిస్థితుల వల్ల. అది కూడా మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమే. ఓకే, అలా జరుగుతుంది. అంతే, వర్షాకాలం వర్షం ఎలా వస్తుందో, వేసవకాలంలో ఎండ ఎలాగొస్తుందో, ఊరికే మీ దేహ ప్రారంభాన్ని బట్టి అలా జరుగుతున్నాయి. అంతే, మీరందరూ హైదరాబాద్లో ఉన్నారంటే మీ తెలివితేటలను బట్టి మీరు హైదరాబాద్లో లేరు. మీరందరూ హైదరాబాద్లో ఉన్నారు, మీ తెలివితేటలను బట్టి లేరు, పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నారు. అంతే, అలాగే మీకు ఎప్పుడన్నా బాహ్యంగా మీకు పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు మీకు సంతోషం, మీకు పరిస్థితి కలిసి వస్తే కలిసి రానివ్వండి, దాంట్లో చెడ్డ లేదు. కానీ దాన్ని బట్టి మీరు గర్వం పెంచేసుకుని, సంతోషం పెంచేసుకుని, బాగా తెలిసిన వారిని కూడా మీరు ఎవరైనా అడగటం, నోటికి పక్షవాతం తెచ్చుకోవటం, రాంగ్ బిహేవియర్లోకి వెళ్ళకండి, రాంగ్ థింగ్. మీకు బాహ్యంగా కలిసి వస్తే కలిసి రావు, అది డ్రీమ్స్ తప్పే. ఇప్పుడు నాకు కలిసి వచ్చింది, నాకు కలిసి వచ్చింది అనుకుంటారు కదా మీరు. నేను అక్కడ ఉన్నాడు, అది మనం ఉంచేస్తాడో ఎప్పటికైనా అది జ్ఞాపకం పెట్టుకోండి. ఊహిస్ దట్ అక్కడ ఇచ్చి ఫండమెంటల్గా అది ఇచ్చి పెట్టకండి మీరు. హూ ఈజ్ దట్ ఐ, హూ ఈజ్ దట్ బాడీ బౌండ్ ఐ? ఇప్పుడు మీకు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, నాకు కలిసి వచ్చింది, నాకు కలిసి వచ్చింది అనుకుంటారు అనుకోండి, ఈ దొంగ నేను ఆ ప్లేటర్ తీసుకుంటున్నాడు. నిజమైన నేను ఈ ప్లేటర్ అక్కర్లేదు, నిజమైన నేనుకి ఈ ప్లేటర్ అక్కర్లేదు, ఈ దొంగ నేను ఈ ప్లేటర్ లాక్కుంటాడు. ఈ దొంగ నేను ఆడు ఎప్పుడైనా మిమ్మల్ని ముంచేస్తాడు, వాడు ఈ ప్రజలు తీసుకుంటారు. ముందు జాగ్రత్త కోసం చెప్తున్నారు భగవాన్. ఒకవేళ బాహ్య పరిస్థితి బాగుంటే ఉండనే వద్దంటారు, లేదు దాన్ని బట్టి మీరు పొంగిపోకండి, పొంగిపోతే మళ్ళీ కుంగిపోవలసి వస్తుంది. అంచేది నువ్వు సత్యములో ఉన్నది. ఈ మస్ట్ నో ద ట్రూత్ యేసుక్రీస్తు చెప్తాడు, యేసుక్రీస్తు బైబిల్లో చెప్తాడు. ఈ మస్ట్ నో ద ట్రూత్, ఈ షాల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. ఇది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఈ లోపల నీకు పుణ్యం వెంటాడొచ్చు, పుణ్య ప్రారంధం వెంటాడొచ్చు, పాప ప్రారంధం వెంటాడొచ్చు, అనేక శవాలు మీరు మోయవలసి వచ్చు, భవిష్యత్తులో అనేక శవాలు మీరు మోయవలసి రావచ్చు. ఇవన్నీ డ్రీమ్ స్టఫ్, ఇదంతా డ్రీమ్ స్టఫ్, మీ గత జన్మలో కూడా డ్రీమ్ స్టఫ్. అసలు ఇంకోటి మీకు ట్రూత్ రియలైజ్ చేసిన వెంటనే, ఈశ్వరుడు ఎప్పుడైతే దర్శించిన వెంటనే, మీరు ఇంతవరకు పడ్డ కష్టాలు కానీ, ఇంతవరకు ఎత్తిన జన్మలు కానీ, ఇంతవరకు మీకు వచ్చిన అనుకూల పరిస్థితులు కానీ ఏమీ లేదు, అదంతా డ్రీమ్ అనే సంగతి మీకు స్పష్టమవుతుంది. ఈశ్వరుడు అనుభవంలోకి రాగానే గత జన్మలు కూడా నిజం కాదని మీకు తెలుస్తుంది. ఎన్నో జన్మలు ఎత్తాననుకున్నాను, ఒక్క జన్మ కూడా నేను ఎత్తలేదు అనే అనుభవం మీకు వస్తుంది. భగవాన్ అంటున్నారు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. నీకేలా ఈ గోళ? చనిపోయినవాడు ఏం చేస్తాడు? పుడతాడు. పుట్టినవాడు ఏం చేస్తాడు? చనిపోతాడు. ఆడు గొడవ నీకెందుకు? ఇదంతా బియ్యమ్మాయి గొడవ, బాడీ మైండ్ ఇంటలెక్ట్, ఇదంతా వాడి గొడవ, బియ్యమ్మాయి గాడి గొడవ. ఇది ఆడు గొడవ నీకెందుకురా? వీళ్ళందరూ నిద్రలు ఎక్కడున్నారు? బాడీ ఎక్కడుంది? మైండ్ ఎక్కడుంది? ఇంటరెక్ట్ ఎక్కడుంది? ఈ బియ్యమ్మాయి గారు ఎక్కడున్నాడు? నీకు నిద్రలు, వాడే పుడుతున్నాడు, ఆడే చూస్తున్నాడు. ఏదైనా పరిస్థితి అనుకూలంగా ఉంటే పొంగుతూ ఉంటాడు, పరిస్థితి అనుకూలం లేకపోతే పొంగిపోతూ ఉంటాడు. ఆడు ఏదో ఏడుస్తూ ఉంటాడు. ఆడి గొడవ నీకెందుకు? ఆడు చస్తాడు, పుడతాడు, ఆడి గొడవ ఉంది, నీ గొడవ నువ్వు చూసుకో. ఆ బియ్యమ్మాయి గారు గొడవలోకి వెళ్ళకు. నువ్వు చచ్చిగోడు ఆడే, పుట్టిగోడు ఆడే, నువ్వు కాదు. ఎప్పుడు తెలుస్తుంది నీకు ట్రూత్ రియలైజ్ చేశాక నీకు తెలుస్తుంది. ఏదో నేను చచ్చిపోయాను అనుకున్నాను, పుట్టి ఏమీ లేదే అని నీకు అనిపిస్తుంది. అది దీని వైభవం అటువంటిది. అంటే ఆత్మజ్ఞానం, ఆత్మవిద్యని ఇట్ ఇస్ ద కింగ్లీ సైన్స్ అన్నాడు కృష్ణుడు 9వ అధ్యాయంలో. అనేక సైన్స్ ఆఫ్ సైన్సెస్, ఇట్ ఇస్ ద కింగ్లీ సైన్స్, ఇట్ ఎ ట్రూ సైన్స్, ఇట్ ఇస్ ద రాయల్ సైన్స్. 9వ అధ్యాయంలో మొక్క ఇంత పెద్ద చేసుకుని చెప్తాడు భగవంతుడు. ఇట్ ఇస్ ఎ కింగ్లీ సైన్స్, ఇట్ ఇస్ ద రాయల్ సైన్స్, ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ సైన్సెస్. అంటే నీకు అనేక వస్తా ఉంటే పొంగు మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది. పరిస్థితి అనుకూలం అవుతాయంటే పరిస్థితి ప్రతికూలం వస్తుంది. ఈ లోపల ముసలితనం వస్తుంది, శరీరం చచ్చిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తూ ఉంటుంది. ఏదో శరీరం వస్తుంది కదా, ఏదో శవం వేసి తిరగాలి కదా మనం, ఏదో ఏదో ఒకటి వస్తుంది. ఇవన్నీ గొడవలు మామూలుగా జరిగిపోతుంది. దేనితోటి నువ్వు ఐడెంటిఫై అవ్వద్దు, దేనితోటి నువ్వు తాదాప్యం పొందొద్దు. నువ్వు ఏదిగా ఉన్నావో, ఏ సత్యంగా ఉన్నావో, ఏదిగా ఉన్నావో, ఆ పదార్థంతో నీకు తాదాప్యం పొందే వరకు నీకు సుఖం లేదు, శాంతి లేదు, స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు, ఇక్కడ రాజు ఇప్పుడే సమస్య లేదు. నీ గురువు ఎవడైనా, నీ మతం ఏదైనా, నీ మార్గం ఏదైనా, భక్తి మార్గమైనా, జ్ఞాన మార్గమైనా, కర్మ మార్గమైనా, అజ్ఞానంలోంచి విడుదల పొందటమే, అవిద్యలోంచి విడుదల పొందటమే ఈ మార్గాల లక్ష్యం. ఒకటంటే ఒక్కటే మనోనాశనమే ఈ అన్ని మార్గాల యొక్క లక్ష్యం. నువ్వు అన్వేషణ లేకుండా ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తుపెట్టుకోండి గారు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయండి? జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయండి, మీకు ఏది ఇష్టమైతే అది చెయ్యండి. కానీ ఈ ఈ మార్గం మనల్ని సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది లేదు చూసుకోండి. మీకు సత్యం తెలియదు అనుకోండి, మీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, రీభర్తలోంచి విడుదల లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. అంటే మీరు ఏ సాధన చేసినా ఇందులో సత్యాన్వేషణ ఉందా లేదా? ఈ సాధన సత్యానుభవం కోసం, ఈశ్వర సాక్షాత్కారం కోసం ఎంతవరకు ఉడబడుతుంది, ఎంతవరకు మనం ఉపయోగపడుతుంది, ఎంతవరకు యూజ్ఫుల్గా ఉంటుంది, ఈ ప్రశ్న మనకి ఆ సెర్చ్ ఫర్ ట్రూత్లో ఎప్పటికప్పుడు మీకు ఈ ప్రశ్న ఉండాలి. ఇది ఇది సత్య సాక్షి. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లి ప్రక్రియనే మనం జీవించే విధానం అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటారు, వాచింగ్లో ఉండాలి మీరు ఎప్పటికప్పుడు. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు ఆనందంతో సత్యంతో ఏకం కావాలి. ఇప్పుడు నువ్వు దేహంతో ఎలాగైతే తాదాప్యం పొందుతున్నావో, నీ మనస్సుతో ఎలాగైతే తాదాప్యం పొందుతున్నావో, నీ వ్యక్తి భావనతో సెపరేట్నెస్ తోటి నువ్వు ఎలాగైతే తాదాప్యం పొందుతావు, ఆ ట్రూత్తో తాదాప్యం పొందే వరకు, ఏ వస్తువుకైతే చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆ సత్యముతోటి, ఆ నేకెడ్ ట్రూత్ తోటి నువ్వు తాదాప్యం పొందే వరకు నీ ప్రయాణం ఆడదు. నీ శరీరం మరణించవచ్చు, నీ జీవితానికి ప్రయాణం ఆగదు. లైఫ్ ఈజ్ ఎండ్లెస్. నీకు అక్కడికి వెళ్లే వరకు, లేకపోతే సత్యానుభవం కలిగే వరకు నీ ప్రాణం లైఫ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. శరీరాలు మారుతాయి, పరిసరాలు మారుతాయి, బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు, కానీ అన్ని ఎన్ని మారినప్పటికీ ఆ సత్యంతో టోటల్ ఐడెంటిఫికేషన్, కంప్లీట్ ఐడెంటిఫికేషన్ వచ్చే వరకు నీకు జన్మలు బ్రేక్ అవ్వు. ఇప్పుడు మీ సంతానం చాలా మంచివాళ్ళు అనుకోండి, ఉరికే అనుకోండి, మిమ్మల్ని సుఖపెడతారు అంతే, మీకేం జ్ఞానాన్ని ఎవరు లేదు. మంచివాళ్ళు అనుకోండి, మిమ్మల్ని సుఖపెడతారు, ఏదైనా రోగం వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు, చచ్చిపోతే వలకాడలోకి తీసుకెళ్ళి కాల్చి పెడతారు. మంచివాళ్ళు అయితే, వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే మేము వలకాట్లోకి రామంటారు. ఏ పేకాట్లోనూ కూర్చున్నారనుకోండి, ఏదో మీరు చేసేది ఆ పని మళ్ళీ పేకాట్లోంచి లేచేమొస్తూ ఉంటారు. మంచివాళ్ళు అయితే మిమ్మల్ని శుభ్రంగా కాల్చి పెడతారు, వలకాట్లో కూడా వస్తారు, అంతేకాని మీకు ఆత్మజ్ఞానాన్ని ఎవరు. దీపావళి దేవుళ్ళకి మంచి మంచి చీరలు కొనిస్తారు, అది వాళ్ళు చేసి. అంతకంటే వాళ్ళు చేసేది ఏమండి? లేకపోతే మీకు తాటాకి ఇంట్లో ఉంటే ఒక మేడ కట్టిస్తారు మీకు. కానీ వాళ్ళ జ్ఞానాన్ని ఎవరే వాళ్ళు, అసలు వాళ్ళు ఉంటే కదా జ్ఞానానికి ఇవ్వటం. మీకు కాల్చడం వాళ్ళకి శుభ్రంగానే కాల్చి పెడతారు. వాళ్ళు మంచివాళ్ళు కదా అనుకుని శవం పూర్తిగా కాలకుండా ఇంటికి వెళ్ళిపోతారు. మంచివాళ్ళు అయితే శుభ్రంగా ఎముకలు తోడుతారు, శుభ్రంగా కాల్చి పెడతారు. వాళ్ళు చేసి ఉపకారం లేదా అంటే జ్ఞానం బాగా కాల్చి పెడతారు వాళ్ళు మిమ్మల్ని. కానీ వాళ్ళు జ్ఞానదాతలు కాదే, శాంతిదాత కాదు, వాళ్ళు జ్ఞానదాత కాదు, కాంతిదాత కాదు. నీ లోపలటువంటి ఆ సత్యంతో తాదాప్యం వచ్చే వరకు ఇమ్మోర్టల్ స్టేట్. అంటే శరీరం మరణిస్తుంది కదా, మన శరీరం ఏదో రోజున మరణిస్తుంది. మరణించినప్పుడు మరణం లేని వస్తువు ఒకటి లోపల ఉంది మన ఉదయంలో, అది ఉంది కాబట్టి భగవంతుడు ఉందని చెప్తున్నాడు. లేదనుకోండి, లేదని చెప్పేవాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాదు, నీ శరీరం చనిపోయినా, నీ శరీరానికి మరణం వచ్చినా, మరణం లేని వస్తువు నీ హృదయంలో ఉందని భగవంతుడు చెప్తున్నాడు. ఉంది కాబట్టి చెప్తున్నాడు, లేదనుకోండి, లేదని చెప్పుకుంటేవాడు. ఈ బాగా అర్థం చేసుకోండి. మీరు నిజంగా ఒక డెత్ స్పిరిట్ మన హృదయంలో లేదనుకోండి, లేదు అని చెప్పి ఉండేవాడు ఈశ్వరుడు. ఉంది కాబట్టి ఉందని చెప్తున్నాడు. అయితే భగవంతుడు ఎన్ని చెప్పినా మన మూర్ఖత్వం మనం పోగొట్టుకోం. అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, మన చేత చూడబడుతున్న ఈ ప్రపంచం ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ నాకు నూటికి నూరుపాళ్ళు ఉందని ఒకటి తెలుసు. మనిషి యొక్క మూర్ఖత్వం మటుకు నూటికి నూరుపాళ్ళు ఉందని నాకు తెలుసు. మనిషి యొక్క మూర్ఖత్వం మటుకు నూటికి నూరుపాళ్ళు ఉందని నాకు తెలుసు. దేవుడి గురించి నాకు తెలియదు. ఈ నా చేత చూడబడుతున్న ఈ లోకం కూడా నిజమో సత్యమో అసత్యమో నాకు తెలియటం లేదు. దేవుడు కూడా సత్యమో అసత్యమో నాకు తెలియటం లేదు. కానీ ఒకటి మటుకు స్పష్టంగా తెలుస్తుంది, 100% నిజమని ఒకటి మటుకు తెలుస్తుంది, మనిషి యొక్క మూర్ఖత్వం. ఇది చెప్పింది ఒక స్పిరిచువలిస్ట్ కాదు, ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఒక ఫిజిస్ట్ చెప్పాడు. మనిషి యొక్క మూర్ఖత్వం మీద మటుకు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇంచదంటే ఆ మూర్ఖత్వం నుంచి బయటికి రావాలంటే మన సాధ్యం కాదు. అందుకే కృష్ణుడు చెప్పాడు, నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. అది ఆ మూర్ఖత్వంలో నేను తేలింగ్గా బయటికి రాలేము, నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుంటేనే బయటికి రాగలవు. ఎవడో అహంకారి ఒక అహంభావి మాటలు పుచ్చుకున్నా నువ్వు ప్రయాణం చేసేది. నీ జీవితానికి గైడ్ ఎవడో ఒక అహంకారిని, ఒక అహంభావాన్ని తీసుకుని నువ్వు ప్రయాణం చేస్తావా? శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుంటావా? ఎవడు అహంకారంతో కాలిపోయేవాడు మాటలు ప్రమాణంగా పెట్టుకుంటావా? అంటే ఈ అనుభవం కృషి ఇక్కడ ఈ భగవాన్ చెప్పింది ఏంటంటే, దేహం ఏదో రోజున మరణిస్తుంది అందరికీ, అందరికీ ఏదో రోజున దేహం మరణిస్తుంది. కానీ దేహం మరణం లేని వస్తువు హృదయంలో ఉంది. అది ఆ మరణం లేని వస్తువు దేహంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, ప్రకృతి పంచభూతాలతో సంబంధం లేకుండా మనకు ఉపకారం చేసేవాళ్ళందరూ దేవతలు. భౌతికంగా కానీ ఆధ్యాత్మికం కానీ మనకు ఎవరైతే సహాయ సహకారం అందిస్తున్నారో వాళ్ళే దేవతలు. గాలి దేవత, నిప్పు దేవత. మనం పీల్చుకుంటున్నాం గాలి, గాలి గాలి పీల్చుకోవడంలో బతుకుతున్నాం మనం, అది దేవతే. సూర్యుడు వెలితిరుస్తున్నాడు, అందుకే సూర్య నారాయణుడు అంటున్నాం. వీళ్ళందరూ దేవతలే. నీరుతో స్నానం చేస్తున్నాం, ఆ నీరు కూడా దేవతే. మనకు సహాయ సహకారం అందించే పంచిపోతారు కాదు, మనుషులు కూడా. మనకు ఎవరైతే సహాయ సహకారం అందిస్తున్నారో వాళ్ళందరూ దేవతలే. నిప్పు లేకపోతే అన్నం వండుకోలేము, అంటే నిప్పు కూడా దేవతే. అంటే భగవాన్ ఇక్కడ చెప్పింది, మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకొని యమధర్మరాజు ఇంటికి వెళ్ళక్కర్లేదని. మన ట్రూ హోమ్ ఎక్కడ ఉంది? మీరు యమధర్మరాజు ఇంటికి వెళ్ళకండి. మీరు మన ట్రూ హోమ్ ఎక్కడ ఉంది? మన నిజమైన ఇల్లు మన హృదయంలోనే ఉంది. ఇట్ ఇస్ ఎ ట్రూ హోమ్. ఇది పరాయి ఇల్లు అనుకోకండి, మీ సొంత ఇల్లు ఇది. ఇది పరాయి ఇల్లు అనుకోకండి, మీ సొంత ఇల్లు ఎక్కడ ఉంది? మీ దేహం చనిపోతుంది ఏదో రోజుని, దేహం మరణించిన మరణం లేని సద్వస్తువు, అండయింగ్ స్పిరిట్, డెత్లెస్ స్పిరిట్. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. అది ఉంది, లోపల ఉంది. ఇప్పుడు నువ్వు దేహంతో తాదాత్మ్యం ఎలా పొందుతున్నావు? దేహం చనిపోకముందే దాంతో కనుక తాదాత్మ్యం నువ్వు పొందితే అప్పుడు జీవన్ముక్తులు అవుతావు. అంటే నీ శవం ఈ భూమి హైదరాబాద్లో తిరిగాడినప్పుడే నువ్వు ముక్తి స్థితిని పొందుతావు. నువ్వు ఎత్తేం చేయవలసింది అది ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడ హీరన్నావు. అరువు బేరం కాదు, క్యాష్ బేరమే. ఇప్పుడు దేహం మరణించిన తర్వాత కాదు, దేహం ఉండగానే, దేహం మరణించక ముందే ఇక్కడ నీకు డెత్ల స్పిరిట్ ఉంది. అంటే చావులేని సత్పదార్థం ఉంది. ఆ చావులేని సత్పదార్థంతో కనుక నువ్వు ఏకత్వం పొందితే అప్పుడు దేహం పోయినప్పుడు మీకు ఏమనిపిస్తున్నట్టండి, నేను ఉంటాను, నేను ఉంటాను, నాకేమి చావు లేదు, నువ్వు ఉంటావు అనే సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, దేహం మరణించడం వల్ల నీకు వచ్చిన నష్టం లేదు, లోకం కనిపించడం వల్ల లాభం లేదు, లోకం కనిపించకపోవటం వల్ల వచ్చిన నష్టం లేదు. నీకు అందరికీ కావాల్సిన దేవుడు ఉన్నాడా లేదా అనే సమస్య కాదు. 100% హ్యాపీనెస్, 100% పీస్, 100% బ్లిస్. గౌతమ బుద్ధుడు చక్కటి మాట చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, మీకు ఏదో రోజు శరీరం చనిపోతుంది, ఆ చనిపోయినప్పుడు నూటికి నూరు పాళ్ళు మీరు సుఖంగా ఉంటే, నూటికి నూరు పాళ్ళు శాంతిగా ఉంటే, నూటికి నూరు పాళ్ళు ఆనందంగా ఉంటే, 100% 99% కాదు 100% ఉంటే మీకు రీబర్త్ లేదని చెప్పాడు. మనం ఏది చింతిస్తే అది అవుతాం. కొంతమంది ఏమనుకుంటారంటే చనిపోయి వచ్చే టైం వచ్చాక చూసుకుందాం అనుకుంటారు. కృష్ణుడు గీతలో చెప్పాడు, చనిపోయేటప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు అదే అవుతావు అని. అర్జున, చనిపోయే రోజు నీ ప్రాణ ప్రయాణ టైంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నా అదే అవుతావు. అది జాగ్రత్తగా ఉండి ప్రాణ ప్రయాణ టైంలో కానీ నన్ను చింతిస్తుంటే నన్ను పొందుతావు. మనం విషయాన్ని చింతిస్తాం కానీ పరమాత్మను చింతించం. ఈ రమణ మహర్షి గారు చెప్పింది ఒక విషయం నాకు అరెస్ట్ చేసేస్తున్నాను. ఒకసారి చాదస్తంగా చెప్పాలనిపిస్తుంది. నాన్నగారు ఏంటి చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తున్నారు, ఇంత రిప్యుటేషన్ ఏంటి నాన్నగారికి, బొత్తిగా వయసు పెరిగి కొన్ని చాదస్తం పెరిగిపోతుందేమని మీరు అనుకుంటారు. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నువ్వు లేకుండా దేవుడు ఉన్నాడా, నువ్వు లేకుండా ప్రపంచం ఉందా, నువ్వు లేకుండా దేహం ఉందా, నువ్వు లేకుండా లోకం ఉందా, నువ్వు లేకుండా పునర్జన్మలు ఉన్నాయా, నువ్వు లేకుండా పూర్వజన్మలు ఉన్నాయా, నువ్వు లేకుండా స్వర్గం ఉందా, నువ్వు లేకుండా నరకం ఉందా, నువ్వు ఉంటేనే కదా ఎన్ని ఉన్నా. ఆ సమస్య నీకు పరిష్కారం కాకపోతే నువ్వు ఎన్ని సాధించినా ఒకటి లేని సొన్నలో. ఈ ఒక్క సమస్య మనం పరిష్కారం చేయలేమనుకోండి, ఏదో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసేసామనుకో, ఊరికి అనుకోని మాట్లాడచ్చు కానీ ఒకటి పది సున్నాలు కూడితే సున్నే వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు పది సున్నాలు కూడతామనుకోండి, పది సున్నాలు కూడితే పది రాదు, పది ఒకటిలు కూడితే పది వస్తుంది, పది సున్నాలు కూడితే పది రాదు, సున్నే వస్తుంది. అంటే ఆ దేహగతమైన నేను నువ్వు పరిష్కారం చేయకుండా ఏదన్నా నువ్వు సాధించవచ్చు నేను కాదంటున్నది. అవన్నీ ఒకటి లేని సున్నలు, అదంతా డ్రీమ్ స్టఫే. మళ్ళీ షేక్స్పియర్ దగ్గరికి వస్తున్నాం మనం, యువర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్, యువర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లిప్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లిప్. నీకు ఎప్పుడైతే ట్రూత్ను ట్రూత్ తోటి ఏకత్వం పొందావో నీకు దేశంతో పనిలేదు, కాలంతో పనిలేదు, పరిస్థితులతో పనిలేదు. నీ హ్యాపీనెస్ కోసం బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండక్కర్లేదు. అది స్వతంత్రమైన సుఖం, అది డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ హ్యాపీనెస్, డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ హ్యాపీనెస్. అయితే నువ్వు సాధన చేసేటప్పుడు నీకు పరిస్థితులు బాగుండొచ్చు, 10 మంది నిన్ను పొగుడుతూ ఉండొచ్చు, గురువుగారు నిన్ను పొగుడుతూ ఉండొచ్చు, ఈ మార్కెట్లు గొడవలో పడక నువ్వు, ఈ సంత గొడవలోకి రాక నువ్వు, అనేక నీకు లేకపోతే అప్సర వస్తూ ఉండొచ్చు. నీ సాధన చేసేస్తావు అనుకో, నీకు అప్స డౌన్ సాగిపోయి అప్స వచ్చేస్తూ ఉండొచ్చు, వాటితో కూడా తాదాత్మ్యం పొందొద్దు. ఆ నిజమైన నేనులో అప్స లేవు, డౌన్స్ లేవు, టైం లేదు, స్పేస్ లేదు, లోకం లేదు. అది లేదంటే ఉంది, అది ఎలా ఉందంటే అలాగ ఉంది. దాంతో తాదాత్మ్యం పొందే వరకు నీకు తెలియదు, పలకాయని గోడ వేసి కొట్టుకుని అది ఎలా ఉండాలో అది ఎలా ఉంది నువ్వు ఊహించిన. ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్. అది ఎలా ఉంది ఎలా ఉంది అంటే మళ్ళీ నీ మనసు అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అది ఇమాజిన్ చేయకు, అది ఎలా ఉండాలో నువ్వు అనుకున్నట్టు అది లేదు. నువ్వు అనుకో అది ఎలా ఉండాలో అలాగుంది, నువ్వు అనుకుంటు అది ఎలా ఉండాలో అలాగుంది. అది నువ్వు అయితే నీకు తెలియదు, అది ఊహిస్తే తెలియదు, అది నువ్వు ఊహిస్తే తెలియదు, దాని గురించి చదివితే తెలియదు, అది ఎలా ఉందో నువ్వు అలా ఉంటుంది తెలుస్తుంది. ఏదో గొడవలు ఈ మధ్యన గొడవలు వచ్చేస్తున్నాయండి, చాలా చిరాగ్గా ఉంటుందండి. ఏదో మార్కెట్లోకి వెళ్తే గొడవలు, ఇంట్లోకి వెళ్తే గొడవలు, శాంతి ఉంటుంది. భగవాన్ చెప్పి నువ్వు ఉంటే ఉన్నాయా లేకపోతే నువ్వు లేకుండా ఇవి వచ్చేస్తున్నావు, ఈ గొడవలు అనేవి నువ్వు ఉంటే ఉన్నాయా, నువ్వు లేకుండా గొడవలు వచ్చి నువ్వు ఎత్తిమే పడిపోతున్నాయా. ఊహిద ఆ దొంగ నేను ఎవరని, ఇంకా మనకు పని పాటు లేదు, వల్లకాట్లోకి వెళ్ళేవరకు దొంగదనం అలంకరించుకోవటమే పని. మనకి ఇంకా పని పాటు ఏమీ లేదండి. దొంగనేను ఈ వల్లకాట్లోకి వెళ్ళే వరకు ఈ దొంగనేను అలంకరించుకోవటం సరిపోతుంది. ఇంకా ఈ దొంగనే నిజమైన నేను మనం అనుకుంటాండి, సాధన ఏం చేస్తాం మనం? ఈ దొంగనేనే నిజమని నేను మనం అనుకుంటాండి, ఇంకా సాధన ఏం చేస్తాం? ఇది రాంగయ్య. ఇదేంటిది, అది రాంగయ్య అని కూడా మనకు అర్థం అవటం లేదు. కనీసం ఏదైతే మనం నేను అంటున్నా అది రాంగయ్యేది రైట్ అయ్యి కాదని కూడా కనీసం ఆ మినిమం అండర్స్టాండింగ్ కూడా మనకు లేదు. భగవాన్ అంటే ఉంటారు అందరు గజేతగాళ్ళే, ఎవడు గజం కదలటం లేదు, గజం కదలగటండి. మేము 4 గంటలు సాధన చేస్తున్నాం, 10 గంటలు సాధన చేస్తున్నాం, 20 గంటలు సాధన చేస్తున్నాం, రోజుకి 24 గంటలే కానీ 26 గంటలు సాధన చేస్తున్నాం. మంచిదే, మీరు ఎక్కడికైనా లోపలికి ఒక అంగుళం దిగారే జీవితంలోని, ఒక్క అంగుళం. టు నో ద ట్రూత్ యూ హ్యావ్ టు డీపెన్ అవర్ సెల్వ్స్. ఒక్క అంగుళం లోపల. ఇప్పుడు మనకు వయసు 50 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, 60 ఏళ్ళు ఒక్క అంగుళం లోపలికి దిగాము సాధన చేసి. సాధన చేయని వాళ్ళ మాట వదిలేయండి, భక్తులు కాని వాళ్ళ మాట వదిలేయండి, వివేకం లేని వాళ్ళ మాట వదిలేయండి. అలా వాళ్ళు వదిలే వాళ్ళ మాట మనం ఒక అంగుళం దిగాము సాధన చేసి లోపలికి, ఒక అంగుళం. ఇతరుల మాట వదిలేద్దాం, మన మాట మనం చూసుకుందాం. ఎవడో అడిగి ముగిస్తున్నాం ఇంకా. నా మనసు ఒకసారి నిర్మలం బాగానే ఉంటుంది, ఒకసారి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఆగితే కుదిరిగా ఉంటుంది. ఇప్పుడు బాగా ఒకసారి బాగానే ఉంటుంది, మళ్ళీ ఒకసారి 10 నిమిషాలు ఆగితే కుదిరిగా ఉంటుంది, చాలా బాగుంది అనుకుంటాం, మళ్ళీ గంటలో మనసు మారిపోతూ ఉంటుంది. అంటే భగవాన్ చెప్తున్నారు ఏంటంటే, నీ గుణం అదంతా నువ్వు కాదు, నీ గుణాల ప్రభావం. రజగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, తమో గుణం ఉన్నప్పుడు ఇంకేం లేదు, మనకు మంచం కాంచం. తమో గుణంలో ఉన్న మనిషి మంచాన్ని విడిచిపెట్టడం, కంచాన్ని కేర్ ఆఫ్ అడ్రస్, మంచం కేర్ ఆఫ్ అడ్రస్ కంచం, తిండి నిద్ర తిండి నిద్ర అంతే తమో గుణం ఉన్నాడు. రజోగుణం ఉన్నాడు, అది సాధించేస్తాను ఇది సాధించేస్తాను, అని సో అని సో అని సో అని సో అని సో అని సో అంటాడు. నేను కాలర్ పైకి ఎచ్చుతాను అంటాడు. ఆ కాలర్ పైకి ఎచ్చుతానంటే ఏంటో మనకు అర్థం కదది. నేను అది సాధించేస్తున్నాను అంటాడు, ఇది సాధించేస్తున్నాను అంటాడు, ఐఎమ్ సో అండ్ సో అంటాడు. ఏం సోచి వలకాట్లోకి వెళ్తాడు, సో దేనికి సో అండ్ సోడు, వలకాట్లోకి వెళ్తాను సిద్ధమవుతున్నాడు వాడు. ఆయన సోన్స అంటాడు, వాడు కాదు దానితో తాదాత్యం పొందుతూ ఉంటాడు. ఎవడో చేసిన మంచి పనులు కూడా నేనే చేశాను, ఇవన్నీ రాజకీయ నాయకుల్లో చూడాలి మనం. ఎవడో చేసిన మంచి పని కూడా నేనే చేశానని చెప్తాడు. ఎవడో వంతిని కట్టించాడు, నేనే కట్టిస్తానంటాడు వంచాడు. ఇవన్నీ రజోగుణ లక్షణాలని. నేను మాకు రాజకీయ నాయకులు కూడా స్నేహితులు ఉన్నారు. నేను ఎవడో రాజకీయ నాయకులు వచ్చాడు మాకు, మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి ఏంటని తేడా అన్నాను. మరి ఆయన దగ్గర వేదాంతం కూడా ఎందుకు రాజకీయాలు కూడా రాజకీయ గొడవలు? మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి తేడా అంటే మరి ఆత్మ అనాత్మ అంటే ఆయనకి ఎందుకు సరకాయ పోటీకి? మాజీ ముఖ్య ఆయన ఏదో రాజకీయాల గొడవలు ఆయనే ఇచ్చారు. మీకు ఏమైనా పనులు ఉంటే చెప్పండి, చేయించి పెడతాను, నేను కాంగ్రెస్ అని చెప్తాను. మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి తేడా ఏంటంటే ఒకటి చెప్పాడు. మాజీ ముఖ్యమంత్రి గారికి రూపాయి ఇస్తే రూపాయిని తినేసి చూడండి, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు రూపాయి ఇస్తే ఒక పావులా ఇంచుకుని మిగతా 30 పంచి పెడుతున్నాడు అని చెప్పి. మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి తేడా ఏంటంటే, రూపాయికి రూపాయి ఇస్తే ఆయన దాచేసుకున్నాడు రూపాయి, ఇప్పుడు ఈయనకి రూపాయి వస్తుంది, ఆ రూపాయిలో పావులా ఈయన జేబులు వేసుకుని మిగతా 30 మటుకి వర్కర్స్ కాడికి పంచి పెడుతున్నాడు అండి అని చెప్పి. ఇదంతా సత్యం అవచ్చు అసత్యం అవచ్చు, ఆత్మ అనాత్మ గొడవ లేదు, ఈ గొడవ చెప్పుకున్నాం. ఆయన రూపాయి సంపాదించుకున్నాడు, ఈయన రూపాయి సంపాదించుకున్నాడు, ఆయనకి రూపాయి డైరెక్ట్గా పాకెట్లోకి వెళ్ళిపోతుంది, ఈయన రూపాయి వస్తుంది, ఓ పావులు ఆయన తింది మిగతా 30 పంచి పెడుతున్నాడని చెప్పి. నేనే ఎవరికి ఉపకారం చేసి పెట్టానండి, నేనే ఎవరికి ఉపకారం చేసి పెట్టాను, చేసి పెట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పేశాను నేను. అది నాకు 15 లక్షల ముట్టు చెప్పాడండి బాబు, నేను వాడికి ఉపకారం చేసుకుంటాను. ఎందుకని బాబు మీరు చేసి పెట్టారు, ఈ డబ్బు మీరే పూర్తి చేసుకున్నాను. ఎందుకు ఈ 15 లక్షలు 20 లక్షలు నాకు ఎందుకు లేదు, నువ్వు బాగోలేదు కదా పట్టుకెళ్ళమని చెప్పాడు. నాకు ఏదో బాగా ఫుడ్ పడేసాడు, నాకు నా మ్యాచ్ ఏదో నాకు పడేసాడండి, ఏదో ఉపకారం చేసి పెట్టాను. అండ్ అడుగు ఉపకారం చేసి పెడితే నాకు 15 లక్షలు ఇచ్చాడండి బాబు, ఈ 15 లక్షలు మీరు పిచ్చి చేసుకున్నాను నేను. ఎందుకులే నీ పరిస్థితి కూడా బాగోలేదు, మళ్ళీ ఈ 15 లక్షలు నాకు తెచ్చేవిడే ఎందుకు? ఏదో మనం రాక అధికారంలోకి వచ్చాం, నువ్వు కూడా కొంత తినాలి కదా పట్టుకెళ్ళి తిరుమలించాడు. నాకు ఇచ్చి పిచ్చుకోలేదని నాకు ఇచ్చేసాడు. అంతవరకు ఇది సోషలిస్ట్, ఈజే సోషలిస్ట్. అంటే మిగతా వాళ్ళకు కూడా ఏదో 10 రూపాయలు పంచి పెడుతున్నాడు, మొత్తం అంతా ఈటింగ్ లేదని. మరి ఇది రాజకీయం అంటే ఎందుకు చేస్తానంటే, వాడి రూపాయి పుచ్చుకుని ఈడి రూపాయి పుచ్చుకుని ఏదో 10 మందికి ఇది పంచి పెడుతున్నాడని నేను 15 లక్షలు పట్టుకుని ఇచ్చేసానని వద్దురే బాబు, వద్దు నువ్వే తినే ఏదో తినేదని. రాకరాక ఎప్పుడు అధికారంలోకి వచ్చాను, నువ్వు కూడా సంతోషించాలి కదా, నీ సిన్సియారిటీకి సంతోషిస్తున్నాను, తెచ్చి ఇచ్చేస్తున్నాను, నాకు నాకు వద్దు, నువ్వే ఎంజాయ్ చేయని చెప్పాడు, నేను తెచ్చేసుకున్నాను 15 లక్షలు అని చెప్పి ఎంజాయ్ ఇట్. అంతవరకు ఈజ్ సోషలిస్ట్. ఏంటి ఎందుకు ఇప్పుడు సందర్భం వచ్చింది అని రాజకీయానికి ఎక్కడ రజోగుణంలో ఉంటారు, ఎవడో చేసింది ఏదో కాంటాక్ట్ వచ్చి చెబుతున్నాం మనం, అసందర్భంగా చెప్పటం లేదు. అంటే తమో గుణం ఉన్నవాడు కేరే ఫెడరేషన్, తమో గుణం ఉన్నవాడు కంటే రజోగుణం ఉన్నవాడు మెరుగే, ఏదో అప్పుడెప్పుడైనా మంచి పని చేస్తాడు. తమో గుణం ఉన్నాడు కేరే కంచం మంచం తప్పి ఇంకాడికి ఏం అక్కర్లేదు, అక్కడికి తింటాన కంచం పడుకోవడానికి మంచం ఉంటే చాలు, అది తమగుణం ఉన్నవాడికి మంచానికి సరిపడి మనిషి కంచానికి సరిపడి తిండిని. ఇంకా రజోగుణం ఉన్నాడు ఇప్పుడు బలం కనుకుంటున్నాను కదా, ఐ ఆమ్ సో అండ్ సో అనుకుంటాడు, వాడు కానిదంతా వాడు అనుకుంటా ఉంటాడు, ఆయన నేను సాధించానంటాడు, నేను అది సాధించానుకుంటాడు, నేను ఇంత ఇంతమందిని ఇప్పటి వరకు ఉద్ధరించానంటాడు, భవిష్యత్తులో ఇంకా చాలా మందిని ఉద్ధరిస్తానంటాడు, కానీ ఇంతవరకు ఇంతమందిని బాగు చేశాను, భవిష్యత్తులో ఇంకా బాగు చేస్తాను, ఇగో నాలుగు సిమెంట్ రోడ్లు వేసేసాను, ఇంకో 10 సిమెంట్ రోడ్లు వేస్తాను అని ఏదో మొత్తం మీద ఎంతో కొంత యాక్షన్ ఉంటుంది. యాక్షన్ రజోగుణం ఉన్నాడు యాక్షన్ లేకుండా ఉన్నాడు దాంతో తాదాత్యం ఉంటుంది. తర్వాత రమణ మహర్షి గారు చక్కని మాట చెప్పారు, నువ్వు రజోగుణంతో ఎవరికైనా ఉపకారం చేసినా సత్వగుణంతో చేసి ఎవరికైనా ఉపకారం చేస్తే నీ ఉపకారం వల్ల వాళ్ళు సుఖపడతారు, కానీ రజోగుణం వాళ్ళు నువ్వు ఎవరికైనా ఉపకారం చేసినా వాళ్ళు సుఖపడతారని చెప్తారు. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తున్నాం అనుకుని వాళ్ళు సుఖపడాలి కదా, ఇది బాగా ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోండి. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నాం అనుకోండి, ఎందుకు సహాయం చేస్తున్నా వాడు సుఖపడటం కోసం. సత్వగుణం ఉన్నవాడు ఎవరికైనా సహాయం చేస్తే వాడు సుఖపడతాడు, కానీ రజోగుణం ఉన్నవాడు ఎవరికైనా సహాయం చేసినాడు సుఖపడ్డని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంతకీ ప్రశ్నించిన వాడు ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒకసారి అశాంతి వస్తాం అంటున్నాడు, అవన్నీ గుణాలు, అదంతా నువ్వు కాదు, అవన్నీ గుణాలు చేష్టలు. అవన్నీ ఏంటి గుణాలు చేష్టలు, తమోగుణం ఉన్నప్పుడు నువ్వే ఒక రకంగా ఉంటావు, రజోగుణం ఉన్నప్పుడు నువ్వే ఒక రకంగా ఉంటావు, సత్వగుణం ఉన్నప్పుడు ఒకే రకం నువ్వు ఒక రకంగా ఉంటావు. అంటే ఈ గుణాలు సత్వగుణం నువ్వు కాదు, రజోగుణం నువ్వు కాదు, తమో గుణం నువ్వు కాదు, ఇందులో ఏ గుణాలు నువ్వు కాదు, కానీ ఈ గుణాలు కానీ నువ్వు సత్వగుణాన్ని కల్టివేట్ చేయి, ప్రాక్టీస్ సత్వగుణం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చెయ్యి, రజోగుణాన్ని తమగుణం సాధ్యత తగ్గించుకో, రిడ్యూస్ చేసుకో, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసుకో, సత్వగుణాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఆ సత్వగుణాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే సత్వగుణం కూడా గుణమే, కానీ ఆత్మజ్ఞాని సముపార్జనకు సహకరించి పక్క తప్పకుండా. సత్వగుణం కూడా గుణమే అవటానికి, అయితే అది కూడా ప్రకృతిలో భాగమే, ఏది సత్వగుణం కూడా నువ్వు ఆత్మజ్ఞాన సముపార్జనకి అది సహకరిస్తుంది, ఆ నాలెడ్జ్ ఆత్మజ్ఞానం ఎట్టేం చేయడానికి సహకరిస్తుంది, సహకరించి అక్కడ కూర్చొని పక్క తప్పకుండా. అయితే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయి, ఆ సత్వగుణం లేనప్పుడు నీకు అశాంతిగా ఉంటుంది, ఇది అలజడిగా ఉంటుంది, మైండ్కి వాండరింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఏది అది సాధించానంటావు, ఇది సాధించానంటావు, ఏదో పొందానంటావు, అదంటావు, ఇదంటావు, ఎంతవరకు ఇప్పుడు నేను ఇది పొందానంటావు, భవిష్యత్తులో ఏది పొందుదాం అనుకుంటున్నావు, ఎంతవరకు ఇది సంపాదించానంటావు, భవిష్యత్తులో ఇంకేది సంపాదిస్తానంటావు, అది మొత్తం మీద రజోగుణం వాడికి యాక్షన్ ఉంటుంది, తను కాని దాంతో తాదాత్యం పొందుతూ ఉంటాడు. అది రజోగుణం కూడా ఎలా ఉంటాడంటే, ఆ సూర్యుడు తూర్పుని మిమ్మల్ని బట్టి ఉదయిస్తున్నాడంటే కాబోసిన అంటాడు, ఆ సూర్యుడు తూర్పుని మీ గురించి ఉదయిస్తున్నాడండి, మీరు చచ్చిపోతే ఉదయించడం మానేస్తాడంటాం అనుకోండి మనం, మీరు చచ్చిపోయారనుకోండి ఇంక సూర్యుడు తూర్పుని ఉదయించినట్టు మీరు చెప్పింది నిజమేనా అంటాడు. కానీ రజోగుణంలో మనుషులు ఇలా ఉంటారు, అయితే అవి తగ్గించుకో, స్లోగా తగ్గించుకుంటురా, దాని గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు, అవన్నీ తగ్గించుకుంటున్నారా, అయితే నీకు సత్వగుణం పెరుగుతుంటే ధ్యానం కుదురుతుంది, మాట సాత్వికంగా కుదురుతుంది, నువ్వు ఎక్కువ డ్యూరేషన్ పెరుగుతుంది, నువ్వు ధ్యానం చేసినా సత్వగుణంలో ఉన్నప్పుడు డ్యూరేషన్ పెరుగుతుంది, సరే జపధ్యానములు బాగా సాగుతాయి, తర్వాత నువ్వు సుఖంగా ఉంటావు, ఇతరులకు నీ సుఖాన్ని పంచిపెడతావు, నువ్వు శాంతిగా ఉంటావు, ఇతరులకు నీ శాంతిని పంచిపెడతావు, అదే సోషలిజం. సోషలిజం అంటే అదే, నీకు లేనిది ఇతరులకు ఇవ్వలేవు, నీకు ఏదైనా శాంతి ఉంటే నువ్వు ఇతరులకు ఇవ్వగలవు, నీకు ఏదైనా ఆనందం ఉంటే నువ్వు ఇతరులకు ఇవ్వగలవు, నీకు లేనిది ఏది ఇతరులకు ఇవ్వలేవు. అంటే రమణ మహర్షి గారు అని వారు ఎవరిని ఉద్ధరిస్తానంటారంటారా, నువ్వు ముందు నిన్ను ఉద్ధరించుకో, నిన్ను ఉద్ధరించుకుంటే నీ ద్వారా సహాయ సహకారములు లోకానికి అందుతాయి. నువ్వు నీ అంతటి నువ్వు ఉద్ధరించుకుంటే లోకానికి సహాయం చేయాలి, నువ్వు అనుకోక్కర్లేదు, నీ ఎప్పటితో సంబంధం లేకుండా, నీ కోరికతో సంబంధం లేకుండా, నీ తలంపుతో సంబంధం లేకుండా, నీ సంకల్పంతో సంబంధం లేకుండా, నీ వ్యక్తిభావంతో సంబంధం లేకుండా, నీ ఉపాధి ద్వారా లోకానికి సహాయ సహకారములు అందుతాయి నువ్వు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే. అంటే ఇక్కడ భగవాన్ ఫైనల్గా ముగిస్తున్నాను, ఇవాళ చదివింది తక్కువ, ఫైనల్గా ముగిస్తున్నాం. ఎప్పుడైనా మీ పరిస్థితులు బాగోలేదు అనుకోండి, మీకు అశాంతి వస్తాం అనుకోండి, పరిస్థితులు బాగోపోవటం వల్ల అశాంతి వస్తాం అనుకోకండి, మీ కర్తృత్వ బుద్ధి వల్ల అశాంతి వస్తుంది, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది మీ ఇంటికాడ పరిస్థితులు బాగోలేదు అనుకో, ఊరికి అనుకోండి మాట వచ్చి ఎద్దు అంటే తెద్దు అంటున్నారు అనుకోండి, కొనుక్కోండి అంటే మీ ఇంటికాడ పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు, ఊరికే మాట వరుసగా అనుకోండి, ప్రతికూలంగా ఉంటున్నాయి అనుకోండి. కొంతమంది అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. ఎడం చేతుడు చేయమంటారు, ఎడం చేయి కాదు పొర చేతుడు చేయమంటారు. ఎడం చేయి పొర చేయి ఒకటే. మనం మంచి చెప్పినా అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. కొంతమంది కోలాటం కింద ఉంటారు జనం. ఆ పూర్వ జనంలో విరోధులందరూ వచ్చి ఆ ఇంటికి సిద్ధమయ్యారా అనుకుంటాం మనం. కొంతమంది పూర్వజన్మలో విరోధులందరినీ తీసుకొచ్చి ఆ కొంపలో పడేసాడు అనుకుంటాం మనం. అలా కోరాటం కింద ఉంటారు. అటువంటి పరిస్థితులు కూడా నువ్వు అశాంతి తెచ్చుకోకర్లేదు. నువ్వు కర్తని అనుకోవటం నీకు అశాంతి వస్తుంది, కానీ నీ కర్తృత్వ తీసి నీ కర్తృత్వ బుద్ధి అహంకార బుద్ధి తీసి పక్కన పెడితే నీ ప్రతికూల పరిస్థితులు కూడా నీకు అశాంతి రాదు. ఏ డెస్టిన్ అయితే ఆయన మీ ఇంటికి తీసుకొచ్చిందో ఆ డెస్టినీ తిరిగి తీసిపోతుంది ఆయన. మన కర్మను బట్టి ఆయన సిద్ధమవుతూ ఉంటారు. మంచి అయినంతే చెడ్డానంతే, మంచైనా చెడ్డైనా అంతే. ఆ ఇంట్లో ఒక ఇంట్లో 10 మంది కొంతకాలం కలిసి ఉన్నారంటే వాళ్ళు పూర్వజన్మ కర్మను బట్టి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటారు, చదివి విడిపోతారు. వాళ్ళు మీటింగ్ ఎప్పుడైతే వచ్చిందో పార్టీ అప్పుడే వస్తుంది. మన ఇంట్లో మనం 10 మంది కలిసి ఉన్నామనుకోండి, 1 కోటి సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండం. మనకంటే ముందు వాళ్ళనే వెళ్ళిపోతారు, వాళ్ళకంటే ముందు మనమనే వెళ్ళిపోతాం. వీటికి దేహ ప్రాగర్ధాన్ని బట్టి కొంతకాలం కలిసి ఉంటాం, తర్వాత విడిపోతాం. మంచివాడైనా విడిపోతాం, చెడ్డవాడైనా విడిపోతాం. ఇంతకీ ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటండి, ఒకే పాయింట్, ఒకవేళ ఇంటికాడ మీకు పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకోండి, ఉరికి ఉదాహరణకు అనుకోండి, అలాగే నువ్వు అశాంతి తెచ్చుకోకర్లేదు. నీ కర్త ఈ పరిస్థితులకు నేను కర్తం అనుకోవటంలా, ఈ పరిస్థితులకు నేనే మూలం అనుకోవటం, నీ అహంభావన వల్ల నీకు అశాంతి వస్తాను, కానీ అక్కడ పరిస్థితిని బట్టి నీకు అశాంతి రావటం లేదు. అంటే పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల అశాంతి రాదు, నీ కర్తృత్వ బుద్ధి వల్ల అశాంతి వస్తుంది, నీ అహంకార బుద్ధి వల్ల అశాంతి వస్తుంది. అది గుర్తుపెట్టుకోమంటున్నాడు. నువ్వు కర్మ చెయ్యి, కర్తలేని కర్మ చెయ్యి. నువ్వు కర్మ చెయ్యి, కర్తలేని కర్మ చెయ్యి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి, అది లోపల తీసుకోకండి, అది పాయిజన్, అది పాయిజన్. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, అది కూడా లోపల తీసుకోదు, అది పాయిజన్. మీరు పాయిజన్ లోపల తీసుకురావద్దు. అసలు శంకరాచార్య గారు ఒక మాట చెప్పారు, తినేది ఆహారం కాదు. ఆచార్య స్వామిలో చెప్పి ది గ్రేట్ ఆచార్య గ్రేట్ శంకరాచార్య ఆచార్య గారు అని చెప్పారు, నువ్వు అన్న తినేది అన్నం ఒకటే ఆహారం కాదు, నువ్వు చెవిడితోటి వినేది ఆహారం, కళ్ళతోటి చూసేది ఆహారం. నువ్వు చెవిడితోటి వినేది కూడా ఆహారమే, కళ్ళతోటి చూసేది ఆహారం. మంచి విషయాలు విను, మంచి విషయాలు చూడు. నువ్వు నోటితోటి నువ్వు విషం తీసుకో. ఎవరైనా ఎండ్రినిచ్చి మీరు తాగమంటే తాగుతారా? పరమాణం తాగమంటే తాగుతారు. మీరు ఎవరైనా తెచ్చి ఎండ్రిని తాగమంటే తాగుతారా? పరమాణం తాగమంటే తాగుతారు. నువ్వు పరమాణం ఎలా తీసుకుంటున్నావో అది తీపిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎలా తీసుకుంటున్నావు. అలాగే మంచి మాటలు మీరు వినండి, అది కూడా ఆహారమే. మంచి విషయాలు చూడండి, అది కూడా ఆహారమే. నీ నోటి నీ గొంతులో పోసుకున్నటువంటి పాయసం ఒకటి ఆహారం కాదు. ఆ పాయసం లాంటి మాటలు కూడా వినండి, అది కూడా ఆహారమే. పాయసం లాంటి విషయాలు చూడండి, అది కూడా ఆహారమే. ఇదంతా ఫుడ్తో సమానమే. నువ్వు బాగుపడటానికి నీ తీరు పేవటానికి నోటితో తినేది ఆహారం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆచార్య వారు చెప్పిన మాట నాకు చాలా ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా హృదయానికి మరీ ఇంత దగ్గరగా ఉన్నది ఏంటండి, ఆచార్య వారు చెప్పారు, ఓ నారాయణుడా, ఓ విష్ణు భగవంతుడా. అంటే కొంతమంది బ్రహ్మమునే, బ్రహ్మముకే దేవతా బుద్ధి కల్పించి కొంతమంది విష్ణువుగా, కొంతమంది శివుడిగా, కొంతమంది సుబ్రహ్మణ్యుడిగా ఆరాధిస్తారు. ఉన్న వస్తువు బ్రహ్మమే, దానికి దేవతా బుద్ధి కల్పిస్తారు. ఆ బ్రహ్మమే కొంతమంది విష్ణువుగా, కొంతమంది శివుడిగా, కొంతమంది సుబ్రహ్మణ్యుడుగా ఆరాధిస్తారు. వనకు నోసు బ్రహ్మం వెరిగాలి. సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరా కాదు, ఈశ్వరుడు మరో రూపం, జనగర ఫార్మ్ ఆఫ్ ఈశ్వర. నాకు సుబ్రహ్మణ్యుడు అంటే ఎంత ఇష్టం అంటే నాకు దండం నమస్కారం కూడా పెట్ట దండం పెట్టాలని ఉండదు. అంటే దండం పెడితే దూరం అయిపోతాడు వాడు మా ఇంట్లో మనుషులా కనిపిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు నమస్కారాలు ఏం పెట్టుకుంటారు? ఇంట్లో వాళ్ళని రోజు ఏం గౌరవాలు చేసుకుంటారండి? అవి ఉన్నది ఒకటే పదార్థం. ఆ పదార్థాన్ని కొంతమంది విష్ణువుగా ఆరాధిస్తున్నారు, కొంతమంది శివుడిగా ఆరాధిస్తున్నారు, కొంతమంది దేవిగా ఆరాధిస్తారు, కొంతమంది బ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడిగా ఆరాధిస్తారు, కొంతమంది గణేష్గా ఆరాధిస్తారు. కానీ మీరు పొందవలసింది దీనికి ఆధారంగా, ఆ దేవతలకు ఆధారంగా, మీకు ఆధారంగా, నాకు ఆధారంగా వస్తున్న పొందవలసింది అదే. ఉన్నది అదే, పొందవలసింది కూడా అదే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఇప్పుడు మరి ఏం చెప్పుకుంటున్నాం మరినా? ఆ శంకరాచార్య వారి గురించి చెప్తున్నాం. ఒక మాట నాకు బాగా ఇష్టం, నీకు డెస్టినీ బాగా ఇష్టం, విష్ణువుని ఉద్దేశించి చెప్తాడు. ఇది అంటే విష్ణువుని పరమాత్మగా అక్కడ విష్ణువుని స్తోత్రం చేస్తూ ఆచార్యుల వారు, శివకేశు భేదం ఆచార్యుల వారికి లేదు. విష్ణువుని స్తోత్రం చేస్తూ ఓ భగవంతుడా, ఓ నారాయణుడా, ఓ భగవంతుడా, ఓ నారాయణుడా, ఓ గోవింద, ఓ కేశవ, గోవింద కేశవ అని గోవిందుని ప్రార్థిస్తూ, అచ్యుత అనంత గోవింద కేశవుని ప్రార్థిస్తూ ఒకే ఒక మాట చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎట్టి పరిస్థితి, ఒకవేళ నన్ను అదృష్టం తరుగుకుంటూ వస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఓ విష్ణు భగవానుడా, నా ముఖంలోకి అవినయం రాకుండా చూడు, నా ముఖంలోకి అవినయం రాకుండా చూడు, నా జీవితంలో ఎప్పుడు నేను అవినయానికి స్వాధీనం అవ్వకూడదు. ఏం చేద్దండి, ఎక్కడైతే వినయం ఉందో అక్కడికే జ్ఞానం వస్తుంది, ఎక్కడైతే పల్లం ఉందో అక్కడికే నీళ్ళు వస్తాయి, ఎక్కడైతే వినయం ఉందో వినయవంతునే జ్ఞానం వరిస్తుంది. ఓ విష్ణు భగవానుడా, నాలో నా ముఖంలో, నా ముఖంలో కానీ నా మనస్సులో కానీ ఒకటే నేను ప్రార్థిస్తున్నాను, అవినయం అనేది రాకుండా చూడు. అందుకే నీ పాదద్వయాన్ని, నీ పాదద్వయాన్ని ఆశ్రయించి నీ పాదద్వయానికి నా దండమును సమర్పించుకుంటున్నాను. నా ముఖంలో కానీ నా మనస్సులో కానీ అవినయం రాకుండా చూడు. అవినయం వచ్చిందే పతనం ప్రారంభమవుతుంది. ఎవరు ఇతరుల మన పతనం చేయక్కర్లేదు, మన అంతా మనమే పతనం అయిపోతాం. రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు, తెప్పలాగా కనిపిస్తున్నావు. నువ్వు కరిన సముద్రం అని ఎంతమందికి తెలుసు? కళ్ళతోటి మాంసంతో తయారు చేసిన ఈ నేత్రాలకి నువ్వు రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, తెప్పలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు. నువ్వు కరిన సముద్రం అని, నువ్వు జ్ఞానగిరివని, జ్ఞాన ప్రదాతమని, శాంతి మలయని, శాంతి దాతని ఎంతమందికి తెలుసు? ఒకవేళ ఎవరైనా తెలుసుకున్నా చెప్పటం నీకు ఇష్టం ఉండదు. నువ్వు శాంతిదాత, జ్ఞానదాత, ఒకవేళ ఎవరికైనా ఒకళ్ళ ఇద్దరికి తెలుస్తుంది అనుకో, అది తెలుసున్న వాళ్ళు ఇతరులకు పోనీ చెబుదా ఉంటే అది చెప్పటం కూడా నీకు ఇష్టం ఉండదు. పైకి చూస్తే ముద్దిలా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు. పక్క వాడికి తెలియకుండా జ్ఞానంతో అనుగ్రహిస్తావు, శాంతితోటి అనుగ్రహిస్తావు, నిర్వాణ స్థితిని ప్రసాదిస్తావు. ఈ పనులను నువ్వు ఎలా చేస్తావుంటే అతి సీక్రెట్గా, సీక్రెట్గా ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా చేసుకుపోతావు. నీ అనుగ్రహం ఉన్నవాడికి అంతా నిశ్చలమే, నీ అనుగ్రహం లేని వాడికి అంతా నిర్మలమే, నీ అనుగ్రహం ఉన్నవాడికి జ్ఞానమే. కానీ నువ్వు కళ్ళకి కొండలాగా కనిపిస్తున్నావు, ముద్దిలాగా కనిపిస్తున్నావు. నీ వర్కింగ్స్ తెలుసుకోవడం చాలా కష్టం, నువ్వు పనిచేసే విధానం తెలుసుకోవడం చాలా కష్టం. ఏంటి రాళ్ళ గుట్ట ఏమిటి అనిపిస్తున్నావు మనకి? నువ్వు చేసేది జ్ఞానంతో ముంచేస్తున్నావు, ఆనందంలో ముంచేస్తావు. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే. నీకు పెద్ద స్తోత్రాలు సమర్పించక్కర్లేదు, అక్షరాలతో తయారు చేసి అక్షరాలతోటి నీకు అక్షరాలతో రాసి స్తోత్రాలు సమర్పించక్కర్లేదు. అక్కడ చూస్తే చాలు, దర్శిస్తేనే నువ్వు పొంగిపోతావు. దర్శనం చాలు నీకు. ఇక్కడ అరుణాచలేశ్వరుడికి అట్టండి స్తోత్రాలు చేయక్కర్లేదండి, మనం దర్శిస్తే చాలటండి, మన అనుగ్రహంతో ముంచుతారటండి. అబల సంతోషం మనిషి, వాడికి బంగారం పెట్టుకెళ్ళి వాడి చేతిలో పెట్టక్కర్లేదు, కుడిని పెడితే చాలు. అబల సంతోషం మనుషులు ఉంటారు కొంతమంది, వాడికి బంగారం అక్కర్లేదని కుడిని చాలండి, ఒక్క పాలకో బిడ్డ పెడితే చాలండి. వాడికి సృష్టి అంతా వాడికి రాసి ఇచ్చే అంత సంతోషం వచ్చేస్తున్నాడు. అబల సంతోషం మనిషి ఊరా, నువ్వు స్తోత్రాలక్కలు, ఇక దర్శనం చాలు. ఇకీడు మనం చూసి వెళ్ళిపోయాడు అనుకుంటే చాలు, దర్శనం జ్ఞాన. నువ్వు శాంతి మలయ్, జ్ఞానం మలయ్, శాంతి దాత, కాంతి దాత. నిర్మలత్వం కావాలనే సాధన, నిర్మలత్వం కావాలనే సాధన ఎందుకు? నిన్ను చూస్తే చాలు, అందరూ సాధన చేయటం నిర్మలత్వం కావాలనే కదా. నిన్ను చూస్తే చాలు, దర్శిస్తేనే పొంగిపోతావు నువ్వు. ఒక ఆకు తేకపోయినా, ఒక పండు ఒక పండు అక్కర్లేదు, ఆకు అక్కర్లేదు, ఊరికి దర్శిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. అట్టండి పొంగిపోయి ఆయన ఆయన జ్ఞానాన్ని మనకిస్తి మన అజ్ఞానాన్ని తీసుకుంటాడు వారు అరుణాచలేశ్వరుడు. ఓ కొంతమందికి ఆ ఓంకారంతో బ్రహ్మం స్ఫురిస్తుంది. 90 గొడవలు అక్కర్లేదు. ఆ ఓంకారం ఉచ్చారణ వెంటనే వాళ్ళకి బ్రహ్మం స్ఫురిస్తుంది. ఓంకారంతో ఉపాసన చేసేది వాళ్ళు బ్రహ్మమైన దేవతలను కాదు. మరి ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. కొంతమంది భక్తులు అంటారు ఈ మధ్యన మాకు చాలా గొడవలు వచ్చేస్తున్నాడు. అప్పుడు ఇది భగవాన్ ప్రశ్న, నువ్వు ఉంటే వస్తున్నాను, నువ్వు లేకుండా అన్న వస్తున్నాను. ఇది ఒకటే, ఇది బాణం, ఇది రామ బాణం, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు భక్తులు ఈ మధ్యన మాకు చాలా గొడవలు వచ్చి పడిపోతున్నాయి. నువ్వు ఉంటే గొడవలు వస్తున్నాయి, నువ్వు లేకుండానే వచ్చేస్తున్నాయి. ఊ ఇస్ దట్ టై? నీకు వినటానికి విసుగు వస్తాను, నాకు చెప్పటానికి మటుకు నేను విసుగు పొందటం లేదు. ఈ ఒక్క ప్రశ్నే మటుకు. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్.